నేను ఆత్మబంధు కూడా ఈ సృష్టిలో ఆత్మజ్ఞానంతో సమానమైంది ఏమీ లేదు, మోక్షంతో సమానమైంది ఏమీ లేదు. అయితే లోకంలో మనకున్న ఆకర్షణ బట్టి ఇంక ఏదో ఉంది ఏదో ఉంది అని అనుకుంటాం, కానీ దీనితో సమానమైంది. ఇక్కడ ఉన్నటువంటి సద్వస్తువుతో, సత్య వస్తువుతో, ఇక్కడ ఉన్న జ్ఞానంతో సమానమైంది సృష్టిలో ఎక్కడా లేదు, ఉన్నదంతా ఇక్కడ ఉంది. జ్ఞానం వల్ల మనకి శాంతి కలుగుతుంది, అంటే వ్యవహారిక జ్ఞానం కాదు, లోపల సద్వస్తువు తాలూకు జ్ఞానం వల్ల శాంతి కలుగుతుంది, మోక్షం వస్తుంది, పునర్జన్మ ఉండదు. వాక్యం కూడా దేవుడితో సమానం. భగవంతుడు చెప్పిన వాక్యం వేరు, భగవంతుడు వేరే కాదు, భగవంతుడితో సమానం. భగవంతుడి యొక్క వాక్యాన్ని గౌరవిస్తే, భగవంతుడి యొక్క భక్తిని గౌరవిస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం మన శిరస్సు మీద పడదు. ఈశ్వర అనుగ్రహం లేకుండా ఆత్మజ్ఞానం కాదు. మనం పరమేశ్వరును గురువును ఆశ్రయించాలి, ఆశ్రయించకుండా జ్ఞానం రాదు. గురువు చెప్పేది మీరు శ్రద్ధగా ఎన్నప్పుడే మనకు ఏదో తెలుసు అనుకుంటున్నాం, మనకు ఏమి తెలియదనే సంగతి మీకు తెలుస్తుంది. మీరు ఏం వినకపోతే అన్నీ మాకే తెలుసు అనుకుంటారు. విన్నాక తెలుస్తుంది మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, మనం చాలా జ్ఞానం సంపాదించుకోవాలి, ఇంకా వెలితిలో ఉన్నాం, కొరతలో ఉన్నాం అన్న సంగతి మీరు బాగా శ్రవణం చేశాక తెలుస్తుంది. భగవద్గీత కృష్ణుడు ఏ విధంగా అయితే అర్జునుడికి బోధించాడో, యోగ వాసిష్ఠంలో వశిష్ఠుడు రామచంద్రమూర్తికి బోధించాడు. మిగతా మహర్షులు అందరిలోకి ఇంక ఏదో విశిష్టత ఉంది వశిష్ఠుల్లో, ఆ విశిష్టత ఉన్నది కాబట్టి ఆయన వశిష్ఠుడు అన్నారు. యోగ వాసిష్ఠంలో వశిష్ఠ మహర్షి రాముడికి ఒక మాట చెప్పారు. జ్ఞానికి సాధన అక్కర్లేదు, అజ్ఞానికి సాధన అక్కర్లేదు. జ్ఞానికి ఎందుకు సాధన అక్కర్లేదంటే, సాధన చేసి సాధనలో జయించి బయటకు వచ్చేశాడు జ్ఞాని. అజ్ఞానం అసలు సాధనే ప్రారంభించలేదని కాడు, సాధన యొక్క విలువ తెలియలేదు, సాధన ప్రారంభించాలని అనుకోవటం లేదు వాడు. అది అజ్ఞానికి యుద్ధమే ప్రారంభించలేదు, ఇంక నెగ్గటం ఓడిపోవటం ఏంటి. జ్ఞాని యుద్ధం ప్రారంభించి నెగ్గి బయటపడ్డాడు, అజ్ఞాని యుద్ధంలో నెగ్గటం ఓడిపోవటం ఏంటి, అసలు యుద్ధమే ప్రారంభించలేదు వాడు. ఇంక యుద్ధం చేసేవాళ్ళు ఎవరు అంటే మనం. అది జ్ఞానం ఉందంటే జ్ఞానం లేదు, ఇప్పుడు బొత్తిగా అజ్ఞానంలో ఉన్నాం అంటే అజ్ఞానం లేదు, ఏదో హృదయంలో ఉంది, ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, ఏదో తెలుసుకోవాలి, శరీరానికి మరణం రాకముందే ఇక్కడ సద్వస్తువులను తెలుసుకోవాలి, ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడు ఏదో ఉంది, మన ఇంద్రియాలకు అతీతంగా, శరీరకు అతీతంగా, మన తెలివితేటలకు అతీతంగా ఏదో బ్రహ్మం అక్కడ ఉంది. మన పూర్వీకులు అనేక మంది తపస్సు చేసి తెలుసుకున్నారు, అది మనం తెలుసుకోవాలనే కాన్సెప్ట్ తోటి మనం ఉన్నాం. అంటే జ్ఞానికి యుద్ధం అక్కర్లేదు, అజ్ఞానికి యుద్ధం అక్కర్లేదు. మనం ఏదో జ్ఞానం సంపాదించాలని, జ్ఞానం సంపాదించబడినా సంపాదించాలో సంపాదించాలని అనుకుంటున్నాం కాబట్టి మన యుద్ధంలో ప్రవేశిస్తున్నాం. అయితే వశిష్ఠుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు యుద్ధం ఎవరికి, జ్ఞానికి యుద్ధం అక్కర్లేదు, అజ్ఞానికి యుద్ధం అక్కర్లేదు, ముముక్షులు అంటే మోక్షం సంపాదించాలి, జ్ఞానం సంపాదించాలని అనుకుంటున్నాం కాబట్టి మనం సైనికులు, మన జ్ఞానం సంపాదించాలి అనుకుంటున్నాం కాబట్టి మనం యుద్ధం చేయాలి. ఏమిటి ఆ యుద్ధం? రామచంద్రమూర్తి అడిగాడు. యుద్ధం అంటున్నారు, ఏమిటి యుద్ధం? రామచంద్రమూర్తి వశిష్ఠుని అడిగాడు. అడిగితే ఏం చెప్పాడంటే, మన అందరికీ పూర్వజన్మలు ఉన్నాయి, ఆ పూర్వజన్మలో ఏదో నొల్లికొచ్చాం, గడ్డి మంచి వాసనలు ఉన్నాయి, చెడ్డ వాసనలు ఉన్నాయి, ఏదో సంస్కారాలు లోపల వాసనలు ఉన్నాయి, సంస్కారాలు ఉన్నాయి. ఆ పూర్వజన్మలోంచి తీసుకొచ్చినటువంటి దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన ఏదో ఉందో వాసన ఉన్నాయి, అంటే లోపల ఉన్న వస్తువుని మనకు తెలియకుండా అడ్డుపడే వాసనలు ఉన్నాయి మనలోనే, ఆ సంస్కారాలు ఉన్నాయి. అది ఎన్నో జన్మల నుంచి పోజేసుకు వస్తున్నాం. కొంతమంది చూడండి, అప్పు చేస్తారు, మళ్ళీ అప్పు తీర్చాలని ఇంకో అప్పు చేస్తారు, మళ్ళీ అప్పు తీర్చాలని ఇంకో అప్పు చేస్తారు, కొంతమంది అప్పు చేసి మళ్ళీ అప్పు తీరుస్తూ ఉంటారు. అలాగే ఏంటంటే, మన పరిస్థితి ఏదో సంస్కారాలు చాలా ఉన్నాయి, ఆ సంస్కారాన్ని పోగొట్టుకుని ఇంకో సంస్కారాన్ని ఏమో పోజేసుకోవడం, ఈ సంస్కారాన్ని పోగొట్టుకోవడానికి ఇంకో సంస్కారం పోగొ, ఆ గైడెన్స్ లేక, ఆ పద్ధతి లేక, క్రమశిక్షణ లేక, మార్గం ఏంటో తెలియక, ఇది మార్గాన్ని పర్లాంగ్ నడిచి దారి కాదంటే ఇంకో మార్గాన్ని వెళ్ళి, అది పర్లాంగ్ నడిచి అది దారి కాదంటే ఇంకో చోట నడిచి, అలా గమ్యానికి వెళ్లకుండా మర్చిపోతుంది. మనకు ఎంతో కొంత భక్తి ఉంది, భక్తి లేకపోతే మీరు అందరూ ఇంటికి వస్తారు ఇక్కడికి, భక్తి ఉంది కానీ మన హృదయంలో శాంతి లేదు, వినయం లేదు. మనం బాగుపడకపోవడానికి కారణం ఏంటంటే, లోపల శాంతి లేదు, వినయం లేదు. శాంతిగా ఉంటే మన ప్రయత్నం లేకుండా మంచి గుణాలు వస్తాయి మనకి. అశాంతిగా ఉంటే చెడు గుణాలు వస్తాయి. అశాంతిగా ఉన్నామనుకోండి చిరాకు మాటలు అన్నీ మాట్లాడేస్తాం. శాంతిగా ఉన్నామనుకోండి ఇతరులకు ఉపయోగపడే మాటలు వస్తాయి. చిరాకు మాటలు మాట్లాడడం పరాకు, మనం అశాంతిగా ఉన్నప్పుడే పరాకు మాటలు అవి మాట్లాడుతూ ఉంటాం. శాంతిగా ఉన్నప్పుడు మాట్లాడు, అశాంతిలోంచి ఇవన్నీ వస్తాయి. అంటే శాంతిని కాపాడుకోవాలి, ఆ శాంతిని సాధన చెయ్యాలి. ఇది ఇప్పుడు రాముడు ఏంటంటే యుద్ధం ఏంటి వశిష్ఠుని అడిగాడు. ఆ యుద్ధం ఏంటంటే పూర్వజన్మల నుంచి మనకేవో కొన్ని సంస్కారాలు మనకు కూడా వస్తాయి. కొంతమందికి గౌరవాలు అంటే ఇష్టం, కొంతమందికి గొప్పలు అంటే ఇష్టం, కొంతమందికి ఉరికి ఆడంబరాలు అంటే ఇష్టం. మరి లోపల ప్రేమ ఉండదు, శాంతి ఉండదు, ఉరికి ఆడంబరంగా మాట్లాడతారు, ఆడంబరంగా చేస్తారు, చేతుడి పంపు ఆడంబరంగా ఉంటుంది. శాంతి లోపల శాంతి లేనప్పుడు ఇంకా అన్నీ ఆడంబరంగానే ఉంటుంది. ఒక మాట మీరు రహస్యం చెప్తున్నాను, మీరు ఎవరితో చెప్పండి. అసలు భగవంతుడికి ఆడంబరం లేదు, ఆడంబరం లేనివాడే భగవంతుడు. మనం ఏం చేస్తున్నాం, మన మాటలో ఆడంబరం ఉంది, చేతలో ఆడంబరం ఉంది, లోపల ఉండవలసినటువంటి వినయం లేదు. మనమేమో ఆడంబరాన్ని విడిచిపెట్టలేదు ఇప్పటి వరకు. ఆడంబరం లేని దేవుని తెలుసుకోవాలంటే ఎలా తెలుస్తాడు మనకి? దేవుడికి ఏ విధంగా అయితే ఆడంబరం లేదు, అలాగే మనం కూడా ఆడంబరం లేకుండా ఉంటే ఆయన మనం అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహం వల్ల ఆయన మనకు కనిపిస్తే దర్శనం చేయగలం, కానీ మనం బలవంతాన్ని దర్శనం చేయగలం మనం చేయలేం. అంటే మనం ఆడంబరం లేని దేవుణ్ణి ఆడంబరంతో జీవిస్తూ ఆడంబరం లేని వస్తువుని మనం తెలుసుకోవాలంటే సాధ్యం కాదు. తెలుసుకోవడం మాటలో ఆడంబరం ఉండకూడదు, చేతలో ఆడంబరం ఉండకూడదు, ఆలోచనలో ఆడంబరం ఉండకూడదు. అంటే ఇప్పుడు రామచంద్రమూర్తి అడిగింది ఏంటంటే యుద్ధం యుద్ధం అంటున్నారు ఏంటంటే, ఇప్పుడు వశిష్ఠుడు ఏమని చెప్పాడంటే మనం ఎన్నో సంస్కారాలు మనలో ఉన్నాయి, పూర్వజన్మల నుంచి అనేక సంస్కారాలు మోసుకొస్తున్నాం, మనం అలవాట్లు మోసుకొస్తున్నాం, అలవాట్లోంచి బయటపడటానికేమో మనం బయటపడటానికేమో ప్రయత్నం చేస్తున్నాం, బయటపడలేకపోతున్నాం. పూర్వజన్మ నుంచి మనకు వచ్చిన అలవాట్లు, అలవాట్లను పోగొట్టుకోవడానికి ఈ జన్మలో మనం చేస్తున్న ప్రయత్నం, ఈ ప్రయత్నానికి అలవాట్లకి నటు యుద్ధం జరుగుతుంది. ఇది వశిష్ఠుడు చెప్పారు. భగవంతుడి యొక్క రూపం ఏంటంటే చైతన్యమే, అసలు శుద్ధ భగవంతుడి యొక్క స్వరూపం ఏంటంటే ఆత్మ చైతన్యం. భగవంతుడికి రూపం లేదు, నామం లేదు, క్రియ లేదు. అది ఆ చైతన్యాన్ని మనం పట్టుకోలేకపోతున్నాం, అది మన హృదయంలో ఉంది కానీ పట్టుకోలేకపోతున్నాం. అంటే భగవంతుడు మన కోసం ఏదో రూపం ధరించి వస్తున్నాడు మనం తెలియటం కోసం. ఈ రూపం సెకండరీ, అది పట్టు. ఆత్మ ఆత్మ చైతన్యం అది పట్టు. భగవంతుడికి అనేక రూపాలు ఉన్నాయి. అనేక రూపాలు ఎంత ధరిస్తున్నాడంటే ఒక్కో మనిషికి ఒక రూపం ఆకర్షణ. కొంతమందికి వెంకటేశ్వర స్వామి, కొంతమందికి రాముడు, కొంతమందికి కృష్ణుడు, కొంతమంది కుమారస్వామి, కొంతమందికి శివుడు. ఇన్ని భగవంతుడి రూపాలు. కానీ అసలు ఆయన రూపం చైతన్యమే, ఉడికి కల్పించుకుని వస్తున్నాడు ఈ రూపాలు మన కోసం. అంటే మన ఉపాసన కోసం, మనం ధ్యానం చేసుకోవడం కోసం వస్తున్నాడు. లోపల నుంచి బ్రహ్మమును పరమేశ్వరుని అనుభవంలోకి తెచ్చుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తుంటే ఏ అలవాట్లు అయితే మనకు ఉన్నాయో, ఏ సంస్కారాలు అయితే మనకు ఉన్నాయో అడ్డొస్తున్నాయి, వాటిని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇదే యుద్ధము అని చెప్పాడు వశిష్ఠుడు. ఈ యుద్ధంలో ఎవరు నిలుస్తారు, ఎవరు ఓడిపోతారంటే, రెండు గొర్రెలు దెబ్బలాడుకున్నప్పుడు బలమైన గొర్రె నెగ్గుతుంది, బలమైన లేని గొర్రె ఓడిపోతుంది. అలాగే మనం చేసిన సాధన బలంగా ఉంటే ఆ పూర్వజన్మ నుంచి వచ్చిన సంస్కారం అనే గొర్రె ఓడిపోయి పారిపోతుంది. మన సాధన బలహీనంగా ఉంటే, పూర్వజన్మలో నుంచి వచ్చిన సంస్కారం బలంగా ఉంటే ఈ ఈ సాధన అనే గొర్రెని సరిగేస్తుంది, ఆ పూర్వజన్మ సంస్కారం ఉంటుంది. ప్రతి మనిషికి లోపల శత్రువులు ఉంటారు, బయట శత్రువులు ఉంటారు. దీనికి వశిష్ఠుడు ఏం చెప్పాయంటే, బయట శత్రువుని జయించిన వాడు గొప్పవాడు అన్నట్టు. బయట శత్రువుని జయించిన వాడు గొప్పవాడు, కానీ బయట శత్రువుని జయించిన వాడి కంటే లోపల శత్రువుని జయించిన వాడే నిజమైన గొప్పవాడు అన్నట్టు. బయట శత్రువుని జయించాలంటే దానికి కూడా ఎంతకొంత తెలివి ఉండాలి, బలం ఉండాలి. కానీ లోపల శత్రువుని జయించడానికి ఈశ్వరానుగ్రహం ఉండాలటండి. బయట శత్రువుని జయించడం కంటే లోపల శత్రువుని జయించిన వాడు నిజంగా గొప్ప అన్నాడు వశిష్ఠుడు. ప్రతి మనిషికి శత్రువులు లేకుండా మనిషి ఉండరు. అదే యేసుక్రీస్తుకి శత్రువులు ఉన్నారు, బుద్ధుడికి శత్రువులు ఉన్నారు. అదే రమణ మనిషికి తిరువన్నమల వచ్చిన కొత్తలో అనేక మంది ఆయన బాధ పెట్టారు. అయితే వాళ్ళకి మనం తేడా ఏంటి, బాధ లేదో ఈ దేహం మీద ఈ బాధ పడవలసి ఉందేమో అని అలా శాంతంగా భరిస్తారు. మన మనసు ఎదురు తిరుగుతుంది. అరకి మనకి తేడా ఏంటంటే ఒకవేళ ఈ దేహంగా ఈ బాధ అనేది పడవలసి ఉండేమో వాళ్ళు ఆ బాధ శాంతంగా భరిస్తారు. రమణ మహర్షి వీటి మీద మూత్ర విసర్జన చేసిన వాడు కూడా ఉన్నారు. ఉదాహరణకు చెప్తాను, అయితే వాళ్ళు అన్ని శాంతిగా భరించారు. మనం భరించినా తప్పనిసరిగా భరిస్తాం, చిరాగ్గా భరిస్తాం, ఇక్కడే తేడా ఉంది. ఆ శాంతంగా భరించేవాడికి ఇటువంటి బాధ రాబోయే జన్మలో ఉండదు. ఈ చిరాగ్గా భరించేవాడికి ఈ బా ఈ జన్మలో ఉంటుంది, రాబోయే జన్మలో కూడా ఏ బాధ సిద్ధం. కొంతమందికి ఇంట్లో ఏదైనా కష్టం వస్తే స్థిమితంగా ఆనందిస్తారు, ఏమైనా ఏదో చెబుతూ ఉంటారు, ఇంట్లో ఉన్న తిడతారు, ఊళ్ళో ఉన్న తిడతారు, ఏంటో తెలియదు. కొంతమంది తలకాయ పూటిస్తే ఇంట్లో వాళ్ళందరూ తెలియదు, మీ తలకాయ పూటిస్తే ఇంట్లో వాళ్ళందరూ చెప్పండి చెప్పండి. మీ తలకాయ పూటే ఏదో అనారోగ్యం వాళ్ళు వచ్చిందనుకో, ఇంట్లో వాళ్ళందరినీ దేశంలో అందరినీ ప్రజలు అందరినీ పట్టుకు తెలిసేవాడే. అంటే అసలు మనిషికి ముందు స్థిమితం లేదు అని చిరాకు పరాకు సాధకుడికి పనికిరాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా మెరుపుగా ఉండాలి. సాధన చేసేవాడు చాలా మెరుపుగా ఉండాలి. అంటే బయట శత్రువులను జయించిన వాడికంటే లోపల శత్రువులు జయించిన వాడే చాలా గొప్ప, వాడే వీరుడు, వాడే జ్ఞానం అవుతాడని వశిష్ఠుడు వేదవశిష్ఠుడు. పౌరుడు ఎంత బలమైన వాళ్ళు, పౌరజన్మలో ఇచ్చిన సంస్కారాలు కూడా అంత బలమైన వాళ్ళు, అంత బలమైన సంస్కారం పరమాత్మ యొక్క సహాయం వల్ల. ఏ విధంగా అయితే పాండవులు జయించారు, మనం కూడా భగవంతుని ముందు పెట్టుకుని భగవంతుని ఎంత గౌరవించి భగవంతుని నమ్రత పెట్టుకుని భగవంతుడి ఎంత మనకున్న గౌరవం విడిచిపెట్టకుండా సాధన చేసుకుంటే పాండవులు జయించినట్టు మన సాధన జయిస్తుంది, పూర్వజన్మ నుంచి వచ్చిన సంస్కారాలన్నీ పోతాయి. అయితే పరమాత్మ సహాయం లేకుండా ఒక్క సిగరెట్ కాల్చే వాసన గురించి కూడా పెద్ద పెద్ద విషయాలు అంటే ఒక సిగరెట్ కాల్చే వాసన గురించి బయట అంటే అజ్ఞానికి యుద్ధం అక్కర్లేదు, జ్ఞానికి యుద్ధం అక్కర్లేదు. జ్ఞాని యుద్ధంలో నుంచి నెగ్గి బయటకు వచ్చేసాడు, అజ్ఞానం అసలు యుద్ధం మాడట్లేదు కాబట్టి నెగ్గేది లేదు, ఓడిపోయేది లేదు. అంటే ముముక్షువు జిజ్ఞాసువు ఈ జ్ఞానం సంపాదించాలనుకున్న వాడే యుద్ధంలో ఉంటాడని ఇని వశిష్ఠుడు చెప్పినటువంటి సార్. మనకి తపస్సు అని పేరు పెట్టింది కూడా అంతకే. తపస్సు తపస్సు అంటే మన మనస్సు ఏకాగ్రంగా ఉండాలి, ఇంద్రియాలు ఏకాగ్రంగా ఉండాలి. బుద్ధికి ఏకాగ్రత అవసరం, ఇంద్రియాలకి ఏకాగ్రత అవసరం. ఆ ఏకాగ్రత తెచ్చుకోవడానికే మనకి తపస్సు. తపస్సు అంటే ఎండింపు చేయటం. అలవాట్లన్నీ మనస్సులో ఉన్నాయి, అలవాట్లు చైతన్యంలో లేవు, శరీరంలో లేవు, అలవాట్లు మనస్సులో ఉన్నాయి. అంటే మనస్సును పిండితే అలవాట్లన్నీ రాలిపోతాయి. తడిగుడ్డ పిండినట్టు ఎవడైతే మనస్సును పిండుతున్నాడో, మనస్సును పిండితే అందులో అలవాట్లు కిందకి రాలిపోతాయి. అంటే కృష్ణుడు ఏమని చెప్పాడంటే, ఎవరో వచ్చి మిమ్మల్ని బాగు చేస్తారని కనిపెట్టుకుండకండి, మీ మనస్సుని మీరు జాగ్రత్తగా నచ్చిక చేసుకోండి. ఇప్పుడు మన మనస్సు మనం సుఖంగా ఉన్నాం అనుకోండి, మనం శాంతిగా ఉన్నాం అనుకోండి, మనం ఆనందంగా ఉన్నాం అనుకోండి, మనకి కనీసం కోటి మంది శత్రువులున్నా మనకు ఇబ్బంది లేదు. మీ మనస్సును ఎన్నడగా స్వాధీనం చేసుకో. అంటే నువ్వు చెప్పిన మాట మీ మనస్సు వినాలి. ఈవేళ కాకపోయినా రేపుడికైనా ముందు నాటికైనా ఏ నాటికైనా న్యాయం అనేది జయిస్తుంది, మంచి అనేది జయిస్తుంది. నిజంగా మన సాధన చేస్తుంటే సాధన జయిస్తుంది, మన ప్రయత్నం జయిస్తుంది, ధర్మం జయిస్తుంది అని నమ్మకం ముందు మనకు ఉండాలి. వ్యాసుడు కూడా ధర్మం గురించి ఎక్కువ చెప్తూ, మీరు ధర్మాన్ని రక్షిస్తుంటే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది, మీరు మంచిని కాపాడుతుంటే ఆ మంచి మిమ్మల్ని ఉద్ధరిస్తుంది, న్యాయాన్ని మీరు కాపాడుతుంటే ఆ న్యాయాన్ని మన పైకి తీసుకొస్తుంది అని చెప్పాడు. ధర్మం అంటే న్యాయంగా జీవించడం ఒకటే కాదు, ధర్మం అంటే ఇంద్రియ నిగ్రహం, దయ, శాంతి, చెడుకు దూరంగా ఉండటం, మంచిని ప్రేమించటం, ఇవన్నీ ధర్మంలోకి వస్తాయి. మీకు ఇతరుల పట్ల ఎంతో కొంత దయ ఉందనుకోండి, అది కూడా ధర్మం. నిగ్రహం ఉందనుకోండి, నిగ్రహం అంటే మీకు ఏదైనా దేహ ప్రారంభంలో ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మనకు దుఃఖం వస్తాం. వాళ్ళు చనిపోయారు, ఈశ్వర సంకల్పం అలా ఉంది, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయి ఈశ్వర సంకల్పాన్ని మనం గౌరవించాలి. ఆ చనిపోయారు అనే తలంపు వచ్చినప్పుడు మీకు ఆ తలంపుని మీరు ఇష్టపడతాంటే మీకు దుఃఖం రాదు, ఆ తలంపు మీరు ఇష్టపడకపోతే అప్పుడే దుఃఖం వచ్చేస్తుంది. ఆ మనిషిని ఎవడైతే భూమి మీద పంపించారో ఆడే తీసుకుపోయారు. అయ్యే భగవంతుడి సంకల్పాన్ని మనం ఇష్టపడాలి అని అర్థమైతే ఇంకా ఆ క్షణం నుంచి వాడు దుఃఖం రాదు. ఏ తలంపైనా సరే, సపోజ్ మీ కోడలు ఎవరైనా మిమ్మల్ని పట్టుకు తిడుతుంది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మీకు దుఃఖం వస్తుంది. చెప్పటమే దాన్ని మీరు మనసులో అంగీకరించారనుకోండి, ఒకవేమో ఆవిడ అలాగా ఆవిడ అలవాటు ఏమది, ఆవిడ అలవాటు అది, అలా చెప్పడం ఒక అలవాటు పడింది ఆవిడ అని ఆ తలంపు ఆ చిరాకు వచ్చినప్పుడు మీ తలంపు అంగీకరిస్తాం అనుకోండి, ఆ తిట్లు మీ తలంపు అంగీకరిస్తాం అనుకోండి, అసలు మీకు దుఃఖం రాదు. ఆ తలంపును అంగీకరించినప్పుడు వెంటనే మళ్ళీ దుఃఖం ప్రారంభం. మీరు పొరుగు వాళ్ళు కూడా అంటే కొంతకాలం నిరోధంగా ఉంటారు, కొంతకాలం మరి స్నేహంగా ఉంటారు. ఇంకా దేహ ప్రారంభాన్ని బట్టి ఎలా ఉండాలంటే అలాగా. ఇవన్నీ అప్రధానమైన విషయాలు. వీటిలో మన మనసు ఆగడం ఒకటి, స్నేహాలు నిరోధాలు మనస్సు కల్పిస్తారు. స్నేహం మనసు కల్పించడం, నిరోధం కూడా మనసు కల్పించడం. మనస్సు ఇక్కడ ఆగిపోకుండా అసలు పొందేది ఏంటి, మనం పొందవలసిన జ్ఞానం ఏంటి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని గుర్తుపెట్టుకుంటే ఇది గడప దాటినట్టు దాటేయచ్చు. అది ఈ చిన్న చిన్న విషయాలు గడప దాటినట్టు దాటేయచ్చు. అలా మనం పొందవలసింది వేరే ఉంది, అది మనం పొందాలి, మనం సాధించాలి, ఈ జన్మలోనే సాధించాలి అని పట్టుదలతోటి మనం చెయ్యాలి. పెంకితనం కాదు, పట్టుదల ఉండాలి. పెంకితనం వేరు, పట్టుదల వేరు. ఆ పట్టుదలతోటి, ఓర్పుతోటి, సహనంతో అది జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి. మన జీవిత విధానం, మన జీవితంలో ఎలా ప్రవర్తిస్తున్నామో దాన్ని బట్టే మనకు ఈశ్వరు అనుగ్రహం వస్తుంది. ఆ తలంపు ముఖ్యం, మనకు వచ్చే తలంపుడే ముఖ్యంగా ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. మనకి ఎటువంటి తలంపులు వస్తున్నాయి అని అన్నీ ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. తలంపుల విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉంటాడు. పరమేశ్వరులా చెప్పారు, దైవల వృధమైన భగవన్ నిలయం. సుబ్బమ్మ గారిలో ఈ పొరపాటు ఉంది, ఎల్లమ్మ గారిలో ఈ పొరపాటు ఉంది, సుబ్బమ్మ గారి కొండలు చెప్తూ ఉంటారు, ఎల్లమ్మ గారు ఇంకో బలహీనత ఉంది, ఇలా చెప్పుకోవడం నాకేం కలిగిస్తుంది అంటే, వశిష్ఠుడు ఏం చెప్పాడంటే, ఇతరులు కూడా నీకు అనవసరం, నీ లోపాలు ఏంటో చూసుకో, నీ బలహీనతలేంటో చూసుకో. నీ హృదయంలో జ్ఞానం ఉంది కదా, నీ హృదయంలో శాంతి ఉంది కదా, నీ హృదయంలో పరమేశ్వరుడు ఉన్నాడు కదా, నీకెందుకు తెలియట్లేదు, ఏ వాసన వల్ల తెలియట్లేదు, నువ్వు జాగ్రత్తగా చూసుకుని, నిన్ను పరిశీలించుకుని, నిన్ను పరిశోధించుకుని, నువ్వు బాగుపడే విధానం చూసుకో. నువ్వు బాగుపడితే నిన్ను చూసే తప్ప కొంతమంది బాగుపడతారు, అంతేకాని నీ బలహీనత లేదో నువ్వు చూసుకోకుండా, నీ పొరపాటు లేదో నువ్వు చూసుకోకుండా, వాళ్ళు ఈ పొరపాటు ఉంది, వీళ్ళు బలహీనత అని చెప్పటం నీకేం ప్రయోజనం లేదు, చివరికి పాపం వస్తుంది. అంటే మనలో ఏం దోషం ఉందో మనం చూసుకుని, ఎప్పుడైనా ఘోరానికి ఒకసారి అయినా గుళ్ళోకి వెళ్ళి, గుళ్ళోకి వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థించి, మంచి గ్రంథాలు చదువుకుంటూ, చక్కగా సాధన చేసుకుంటూ, సత్పురుషులతోటి, మహాత్ములతోటి, మహర్షులతోటి స్నేహం చేస్తూ, సహవాసం చేస్తూ, వారి దయ కనుక సంపాదిస్తే, పూర్వజన్మ నుంచి వస్తున్నటువంటి వాసనలన్నీ కాలి బూడిదైపోతాయి. మనకి వెంటనే అసలు స్వరూపం, దేవుడు యొక్క అసలు స్వరూపం ఇది, వెంకటేశ్వరస్వామి రాముడు కృష్ణుడు ఇది అసలు స్వరూపం కదా, ఆ చైతన్యమే అసలు స్వరూపం. ఆ అసలు స్వరూపం, ఆ శిశువైన స్వరూపం మనకి వ్యక్తమవుతుంది, అది కడసారి జన్మ. అసలైన పునర్జన్మ అంటే అహంకారాన్ని దాటి ఆత్మలోకి వెళ్ళటం అయ్యా. ఈ చచ్చిపోవటాలు చనిపోవటాలు ఇది నిజం కాదు, ఈ పుట్టుకలు నిజం కాదు అంటున్నారు భగవాన్. మీ శరీరం పుట్టడం నిజం కాదు, మీ శరీరం చనిపోవటం నిజం కాదు, ఈ రెండు నిజం అనుకుంటున్నావు. రెండు నిజం కాదు, రెండు తలంపులే. శరీరం ఎవరికి కావాలంటే అహంకారం ఉన్నోడికి శరీరం కానీ, అహంకారం లేనివాడికి శరీరం. ప్రపంచం ఎవరికి కావాలి? అహంకారం ఉన్నోడికి ప్రపంచం, అహంకారం లేనివాడికి ప్రపంచం ఏంటి? మీరందరూ నన్ను స్వాత్రం చేయాలనుకుంటే లోకం కానీ, లేకపోతే మీరందరూ స్వాత్రం నాకు అక్కర్లేదు అప్పుడు ఈ లోకం ఎవరికి కావాలి? ఇప్పుడు అహంకారానికి అజ్ఞానానికి దేహం లోకం కానీ, అజ్ఞానం లేనప్పుడు అహంకారం లేనప్పుడు దేహం ఎవరికి కావాలి, లోకం ఎవరికి కావాలి? దారి నిద్రలో స్వప్నాలు వస్తాయి, అజ్ఞానులు జన్మలు వస్తాయి. ఆ గాఢ నిద్రలో మీరు నేను కర్ర పుచ్చుకుని కొట్టుకున్నట్టే ఏదో స్వప్నం వచ్చిందనుకోండి, మెరుకు వచ్చేసిన తర్వాత నిజంగా మీరు నా కళ్ళలోకి వచ్చారా? నాకు కొట్టింది నా మనస్సే, దెబ్బలు తినది మానస్తే, అంతా నా మనసు కలిసింది ఈ జన్మలు కూడా అంతా నిజం. మెరుకు వచ్చాక కదా ఇద్దరు ఉన్నారు, నలుగురు ఉన్నారు, ఏం లేదు, నిజం ఉన్నా మిగిలిందే ఉంది. అలాగే జ్ఞానం వచ్చాక నీకు అలా తెలుసు. మనం దేహం మారినప్పుడు ఆ జీవుల్లోని వాసనలు అలా ఉంటాయి, సత్తాలు మారిపోతారు, పరిసరాలు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. కానీ లోపల జీవుల్లో మనసులోని వాసన మట్టుకు అలా ఉంటాయి. ఆ వాసన తొలగించుకోగా నువ్వు చేయవలసిన యుద్ధం, నీ శవాలు పెంటండి, ఏదో శవం వస్తుంది, చుట్టాలు మారుతూ ఉంటాయి, పరిసరాలు మారుతూ ఉంటాయి, లోకాలు మారుతూ ఉంటాయి. దీనికి ఉంటే అసలు లోపల నా వాసన తొలగించుకో, వాసనాక్షయం అయితే నీకు జన్మేరాదు కదా. నిజమైన పునర్జన్మ అంటే ఏంటంటే, ఈ దేహం చచ్చిపోయి ఇంకో దేహంలోకి ప్రవేశించడం కాదు కదా, నువ్వు ఆత్మలో నేర్చుకోవాలి. నీ హృదయంలో ఒక సద్ద వస్తువు ఉంది, సత్య వస్తువు ఉంది, ఇమ్మర్టల్ స్టేట్, అండైయింగ్ స్పిరిట్, పరమ పవిత్రమైన వస్తువు అక్కడ ఉందో అయ్యా, స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ వస్తువులు అందులో నేర్పోవడం నిజమైన పునర్జన్మ. అంటే నువ్వు సత్యపై ఎక్కడో పుట్టడం పునర్జన్మ కాదు, ఇవన్నీ స్వప్నాలు. మిమ్మల్ని ఎవరైనా పొగుడుతున్నారనుకోండి, అది ఎవరిని విమర్శిస్తున్నారు అనుకోండి, అది ఇట్ ఇస్ గాడ్ సేట్. మనల్ని విమర్శించే వాళ్ళలోనే దేవుడు ఉన్నాడు, మనల్ని పొగిడే వాళ్ళలోనే దేవుడు ఉన్నాడు, మన శాస్త్రం చేసిన వాళ్ళు దేవుడు ఉన్నాడు. దేవుడు వాళ్ళ చేత మనల్ని ఎంచేత పొగిడిస్తున్నాడు, వారి చేత ఎంచేత మనల్ని విమర్శింపజేస్తున్నాడు. మనకంటే దేవుడికి బాగా తెలుసు. ఇట్ ఇస్ గాడ్స్ డూయింగ్, ఇట్ ఇస్ గాడ్స్ యాక్ట్. మనం ఎవరైనా స్వాత్రం చేసినా దేవుడే అక్కడ స్వాత్రం చేస్తున్నాడు. మనం ఎవరైనా విమర్శించినా దేవుడే మన వారి చేత విమర్శింపజేస్తున్నాడు. అనుభవం మనకు ఉంటే ఇంకా మనకు ఇష్ట చెప్పులు రావు. అంటే నువ్వు ఏదిగా ఉన్నావో అది అవటమే నీ పునర్జన్మ. అంటే నీ మనసుని చిరివేసినప్పుడు, నీ అహంకారాన్ని చిరివేసినప్పుడే నీకు లోపలటువంటి ఆ తత్వం తెలుస్తుంది, లోపలటువంటి జ్ఞానం తెలుస్తుంది. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే చిరివేశారు, అలాగే నీ అహంకారాన్ని చిరివేయాలి, నీ మనసును చిరివేయాలి. ఈ మధ్య నేను అతను అన్నాను, మీ అత్తగారి చేతులు నువ్వు చాలా బాధపడుతున్నావేమో, తిండి 4000 అవుతుంది. మామూలుగా అన్నాను, మీ అత్తగారి చేతులు చాలా బాధపడుతున్నావేమో. ఏమంటే ఈ దేశంలో అనేక మంది అత్తగారులు ఉన్నారు, ఆ అత్తగారి దగ్గరికి నేనే వెళ్ళాను, నా ప్రారంభాన్ని బట్టి ఆవిడ చేతిలో పడ్డాను. అంతేత ఆవిడ ద్వారా ఏదైనా నేను పొందవలసిన బాధ అంటే మీరు తప్పిస్తారా నాకు? అది ఈశ్వర ప్రసాద్. ఇట్ ఇస్ ఎ రైట్ యాటిట్యూడ్, ఇట్ ఇస్ ఎ కరెక్ట్ యాటిట్యూడ్. అది మీ మాట్లాడిన వల్ల నాకు ప్రయోజనమే. ఆ భరించి సహనంగా భరించవచ్చు. వేదం ఎటువంటి మాటలు చెప్పిందో, అమ్మాయి కూడా అటువంటి మాటలు చెప్పింది, జీవిత అనుభవం అది. అందుకే కొంతమంది అంటారు, చదువు డబ్బును బట్టి కాదు, కామన్ సెన్స్ మనిషిగా ఉండాలి. మీ దేహ ప్రార్థన ఉంటే చదువు వస్తుంది, ఆ లోపల ఆ కామన్ సెన్స్ చాలా ముఖ్యం. ఆ కామన్ సెన్స్ వల్ల మీకు జ్ఞానం వస్తుంది. ఈ లోకంలో యాత్ర మీరు సుఖంగా గడిపేసుకోవచ్చు, మరణానంతరం మీకు జ్ఞానం కూడా కలుగుతుంది ఆ కామన్ సెన్స్ వల్ల. కొంతమంది అంటారు, ఏంటో మాకు ఈ రోజుల మధ్య ఈ మధ్యన రోజులు చాలా బాగా వెళ్ళిపోతున్నాయి. బాగా వెళ్ళిపోవడం అంటే ఏంటి? తినడానికి తిండి బాగుందనే, అంటే డబ్బు కాలం మీరు రోజు సినిమాలు చూడటానికి చేతిలో డబ్బు ఉందనే, అది ఇల్లు ఏమో వర్షం కొలవకుండా మంచి ఇల్లు దొరికిందనట్టు, ఏంటి బాగా వెళ్ళిపోవటం ఏంటి? మాకు రోజులు చాలా కంఫర్ట్గా ఉన్నాయండి, రోజులు బాగా వెళ్ళిపోతే ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? చచ్చిపోవడానికి వెళ్తున్నారు బాగానే, పలకాట్లోకి వెళ్ళడానికి బాగా ఉన్నారు రోజులు. అందుకేమో బాగంటే మీరు లోపల మీరు ఎంత మాట, అది బాగు ఇదేంటి? ఇది మామూలుగా మీ దేహ ప్రార్థాన్ని బట్టి మీకు ఏదైనా 4 పైసలు రావాల్సి ఉంటే వస్తాయి, 4 మొక్కలు చదువు రావాలంటే వస్తుంది. అదే మీకు మంచి వాళ్ళ మధ్యలో ఉండొచ్చు మీరు. ఇవన్నీ దేహం ఎంత నిజమో, అయ్యా అంతే నిజమో, దేహాన్ని బట్టి కలుస్తారండి జీవితం పుట్టిన ఇది ఇక్కడ బాగున్నాడు. అందరూ మంచి వాళ్ళని వాళ్ళకట్లో గెలవలసిందే కదా, ఇది ఇక్కడ భగవాన్ చెప్పి. ఎంతసేపు దేహాన్ని బట్టి గెలుస్తారండి మీరు? దేహాన్ని బట్టి గెలిస్తే దేహం ఏమైనా 1000 సంవత్సరాలు ఉంటుందా? మంచిదే పోనీ, మీ రోజులు బాగున్నాయనుకోండి, మీ పరిస్థితులు అన్నీ బాగున్నాయనుకోండి, పోనీ పరిస్థితులు బాగుంటే మీరు జ్ఞానం సంపాదించుకోవడానికి ఆ పరిస్థితిని మీరు ఉపయోగించుకోవడం మానేసి బాగా వెళ్ళిపోతున్నాయి బాగా వెళ్ళిపోతున్నాయి అంటే ఎక్కడికి వెళ్తున్నావు, వరకట్లోకి వెళ్తారా? ఇదంటే మీకు పరిస్థితులు బాగున్నాయనుకోండి, కంఫర్ట్ ఉందనుకోండి, ఆ పరిస్థితులు మీరు అనుకూలంగా చేసుకుని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగించుకోవాలి పరిస్థితులు. జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగించుకోవడం మానేసి ఈ దేహానికి కంఫర్ట్ కంఫర్ట్గా ఉంది కంఫర్ట్గా ఉందండి, ఎంత కంఫర్ట్గా ఉన్నా వాళ్ళకట్లో పడేస్తారు కదా ఈ తుక్కుని తీసుకెళ్ళి. మీరు పరిస్థితులు బాగున్నాయనుకోండి, కానీ ఆ పరిస్థితిని మీరు అనుకు జ్ఞాన సంపాదించడానికి ఉపయోగించుకోరనుకోండి, లేనిపోయిన అలవాటుకి డబ్బు ఉందని లేనిపోయిన అలవాటుకి వెళ్తారనుకోండి, రాబోయే జన్మలు నీచమైన జన్మలు వస్తాయి. అది ఎక్కడ ఏం చెప్పాయి? మనం కూడా గుండె చూసి కూడా పట్టుకెళ్ళాం డబ్బు మాట అటించండి, మన ఇంట్లోనే గుండె చూసి కూడా మనం పట్టుకెళ్ళామని తెలియదు, అలవాట్ల మట్టి కూడా పట్టుకెళ్తాం. దానే కృష్ణుడు చెప్పాడు గీతలో, గాలి ఇక్కడ తేడ ఉందనుకోండి, ఆ తేడ వాసన గాలి మనకు మోసుకొస్తుంది. ఇక్కడ గులాబీ పువ్వులు ఉన్నాయనుకోండి, ఆ గులాబీ పువ్వులు వాసన మనకు గాలి మోసుకొస్తుంది. అలాగే నీ శరీరం చనిపోయినప్పుడు నీ మనసులో ఏ వాసనలు ఉన్నాయో నీ జీవుడు ఏం చేస్తాయంటే ఆ జీవుల్లో ఉన్న వాసన రాబోయే జన్మకు మోసుకెళ్తాడు. ఎలా మోసుకెళ్తాడు? గాలి వాసన మోసుకొచ్చింది. ఇక్కడ తేడ ఉందనుకోండి, గులాబీ పువ్వులు వాసన ఎలా వస్తాయి? అలాగే జీవుడు మీ శరీరం చనిపోయాక ప్రయాణం చేసేటప్పుడు మీలో ఏ వాసన ఉంటే ఆ వాసన జీవుడు మోసుకెళ్తాడు. ఏంది ఎక్కడ వస్తుంది, లేని వాసన లేని మంచి వాసన లేవనుకుని మనం చనిపోయేటప్పటికి ఎక్కడ మోసుకెళ్తాడు? జీవుడు ఉంటే కదా మనకు అసలు మంచి వాసన, మంచి సంస్కారం ఉంటే కదా, ఆ నోబుల్ థాట్స్ ఉంటే కదా, ఎవరికి ఎప్పుడైనా మాట సహాయం చేస్తే కదా, మనం ఎప్పుడైనా మంచి పని చేస్తే కదా. ఈ చారిటీ ఒకటి ఎందుకు పెట్టారంటే మీరు ఎవరికో 5 రూపాయలు ఇస్తాడు ఏమో ఉద్ధరించి పడిపోతాడు మేడ కట్టుకుంటాడని కాదు, మీ మనసు ప్యూరిఫై అవుతున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే నెలకు 10,000 రూపాయలు ఆదాయం వస్తే వాళ్ళ అవసరాలు ఏంటో తీర్చుకుంటారు, కానీ లగ్గం ఇచ్చి వెళ్ళరు అటువంటి తిండికి బట్టకి పెద్ద ఖర్చు అయిపోదు, అలవాట్లకే మనకు డబ్బు ఎక్కువ ఖర్చు. కొంతమంది నెలకు 10,000 జీతం వస్తే వాళ్ళకి ఏం అలవాట్లు ఉండవు, ఏ బూట్లో పెట్టిన డబ్బు ఆ బూట్లోనే ఉంటుంది, పర్సులో ఉన్న డబ్బు పర్సులోనే ఉంటుంది. నెలకు 10,000 ఇచ్చాయనుకోండి, వెయ్యి రూపాయలైనా పోస్ట్ ఆఫీస్లో వేసుకుంటారు, 1000 రూపాయలు ఏదైనా మంచి కార్యక్రమానికి ఖర్చు పెట్టుకుంటారు, మిగతా 8000 అనుభవిస్తారు. ఇక్కడ సేవింగ్ అయిపోయింది, ఛారిటీ అయిపోయింది. 10 మంది నెలకి 10000 రూపాయలు జీతం వస్తుంది, 15000 రూపాయలు ఖర్చు పెడతాడు వాడు భోగం కోసం ఖర్చు పెట్టుకుంటాడు. ఇంకా వాడు మంచి ఏం పని చేస్తాడు? వాడు ఇంక యజ్ఞం ఏం చేస్తాడు? అంటే కృష్ణుడు యజ్ఞం అని చెప్తాడు ఎక్కువ భగవద్గీత. యజ్ఞ భావన అంటే ఏంటి? ఎంతో కొంత మన స్వార్థం కాకుండా ఇతరుడి చేసి ఉంటే యజ్ఞాన్ని. మా ఆయన అంటే మాకు బాగా ఇష్టం మీరని, మీ ఆయనేమో మా ఆవిడంటే బాగా ఇష్టం ఏంటి అయ్యా, ఏం ప్రేమలండి? మీ ఆయన్ని మీరు ప్రేమించవచ్చు, నేను కాదంటున్నాను, అందులో స్వార్థం ఉంది. మీ ఆయన మిమ్మల్ని ప్రేమించవచ్చు, అందులో మంచిదే, అందులో స్వార్థం ఉంది. అటువంటి ప్రేమల వల్ల ఈశ్వరానుగ్రహం మీకు రాదు. స్వార్థం లేని ప్రేమ వల్ల ఈశ్వరానుగ్రహం వస్తుంది, స్వార్థం లేని పని వల్ల ఈశ్వరానుగ్రహం వస్తుంది. ఈశ్వరుని మనం మోసం చేయడం పెంచేది మనకంటే తెలియగలవాడు ఈశ్వరుడు. మనకు రాబోయే జన్మ ఎటువంటి జన్మ వస్తుందో భగవంతుడికి తెలుసు, మనకి ఇంకో గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. స్వార్థంతో కూడిన ప్రేమ ఏ పూటకు ఆ పూట మాట. స్వార్థం లేని ప్రేమ చివరి శ్వాస వరకు అలాగా ఉంటుంది. అంటే ఇక్కడ భగవాన్ చెప్పి ఎంతసేపు చూసిన ఈ శవాన్నే కేంద్రంగా పెట్టుకుని మాట్లాడతావు నువ్వు? ఎన్నాడు చూసినా దేహాన్నే దృష్టిలో పెట్టుకుని ఆలోచించడం, దేహాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం. దేహం చుట్టూ తిరగకపోయా ఎన్నాడు? ఏదో కంఫర్ట్, మా రోజు బాగా వెళ్ళిపోతాడు, రోజు బాగా వెళ్ళి ఎక్కడికి వెళ్తావు, వలకట్లో వెళ్తావా? కాంచి పరమాచార్య దగ్గరికి ఆయన తమిళనాడులో కుంభకోణం ఎక్కడో ఆ ఏరియాలో ఉండగా పరమాచార్య దగ్గరికి వచ్చి ఒక అతను అన్నాడు, ఏమంటే పూర్వజన్మలు ఉన్నాయా అని అడిగాడు. రాబోయే జన్మలు కాదు, అసలు పూర్వజన్మలు మనకు కొత్తగానే జన్మ వచ్చిందా, ఇంతకుముందు ఏమైనా శరీరాల్లో ఉన్నామా, పూర్వజన్మలు అసలు మనకు ఉన్నాయా అని అడిగాడు. పరమాచార్య ఏమన్నాడంటే ఉపన్యాసం చెప్పలేదు, ఆయన ఉందని చెప్పలేదు, పూర్వజన్మ లేదని చెప్పలేదు. ఆయన అన్నాడు, కుంభకోణంలో తిరుగుల హాస్పిటల్ ఉంది, ఆ తిరుగుల హాస్పిటల్ నేను చూసాను, తర్వాత వచ్చి రేపు కనిపించాను అన్నాడు. మరుసటి రోజు ఇల్లడు వేళ స్వామి అడిగాడు, నేను వెళ్ళొచ్చేవా హాస్పిటల్కి, ఏ హాస్పిటల్లో పరిస్థితి ఏంటి అన్నాడు. ఎవరో చిన్న కొంతమంది పిల్లలు నల్లగా ఉన్నారు, కొంతమంది పిల్లలు తెల్లగా ఉన్నారు, కొంతమంది పిల్లలు ఏమి ఎర్రగా ఉన్నారు, కొంతమంది పిల్లలకి ఏమి కాళ్ళు వంకర్లుగా ఉన్నాయి, కొంతమంది పిల్లలకి ఏమి కళ్ళు సరిగ్గా కనపడటం లేదు, కొంతమంది పిల్లలకి మోషన్స్ పట్టుకుంటున్నాయి, కొంతమంది తల్లులు ఏమో ఆర్డినరీ వార్డుల్లో ఉన్నారు, కొంతమంది తల్లులు స్పెషల్ వార్డుల్లో ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చారు, ఇలా ఉందనే పరిస్థితి అని చెప్పాడు. అంటే ఇప్పుడు పూర్వజన్మలు ఉన్నట్టు నేను చెప్పటం ఎందుకు నీకు అన్నాడు. ఉపన్యాసం చెప్పలేదు పరమాచారి, నేను చెప్పడం ఎందుకు, రోజా పిల్లల హాస్పిటల్కి వెళ్ళి చూడమన్నాడు. అది జనరల్ వార్డులో తల్లి కడుపును పుట్టాయి, స్పెషల్ వార్డులో తల్లి కడుపును పుట్టొచ్చు కదా. ఈ స్పెషల్ వార్డులో తల్లి కడుపును పుట్టినాడు, జనరల్ వార్డులో తల్లి కడుపును పుట్టొచ్చు కదా, అక్కడ ఉన్నాడు కదా. నేను ఏం ఉపన్యాసం చెప్పడం ఎందుకు అయ్యా, నువ్వు రోజు అసలు పూర్వజన్మ ఉన్నాలేదు తెలుస్తూ మీరు పిల్లల హాస్పిటల్కి వెళ్ళి చూసుకున్నాడు పరమాచారి. ఈ దేహాన్ని మనాన్ని దేహబుద్ధి నుండి బయటపడాలి. ఎన్నగారు చూసినా కంఫర్ట్ ఎవరికి, నీ దేహానికి కంఫర్ట్ ఉంది కాబట్టి రోజుకి బాగా వెళ్ళిపోతున్నాడు, దేహ రోజుకి బాగా వెళ్ళిపోతున్నాడు కూడా దేహమే కదా. కానీ నీ కేంద్రం ఆలోచన అటువంటిప్పుడు నీకు జ్ఞానం కలగదు. అంచేత నేను లోపల చైతన్యం ఉంది, బంగారం నీ హృదయంలోనే ఉంది. నీ హృదయంలో ఉన్న బంగారం నీకందదు, నీ మనస్సు బంగారం అయితే నీ హృదయంలో ఉన్న బంగారం అందుతుంది. ఇంట్లో బంగారం సంపాదించడం తీరికి మనసు బంగారం చేసుకోవడం కష్టం. అలా కొంతమంది పుట్టితోట కొన్ని గుణాలు ఉంటాయి, ఆ గుణాలలోంచి బయటకు రావాలంటే చాలా కష్టం. ఒకవేళ నిగ్రహించుకుందామన్నా, ఒకవేళ నిగ్రహించుకుందాం, ఈ గుణాలలోంచి మనం బయటకు వద్దాం నువ్వు అనుకున్న పూర్వజన్మ యొక్క అలవాటు యొక్క వేగం నేను కొట్టేస్తున్నాను అందులో అన్నాడు. నువ్వు గోదావరి వడిగా వెళ్తామనుకోండి, మనకు ఏత వస్తుందనుకోండి, ఆ వరదలో దిగుతామనుకోండి, మనం ఏత ఎంతకైనా పనికి వస్తుందా? ఏత చేస్తాం, ఏత వచ్చినప్పుడు కొట్టిపోతాడు, ఏత రానాడు కొట్టిపోతాడు. మామూలు కాలంలో దిగినప్పుడు ఏత పనికి వస్తుంది. అలాగే పూర్వజన్మ సంస్కారాలు అంటూ వడిగా వచ్చి ప్రవాహం కింద వచ్చేస్తంటే నిగ్రహకీం కరిస్థితి, నిగ్రహం ఎంత నీ ఏకంతరా అంటాడు కృష్ణుడి భగవద్గీత. మామూలుగా కాళ్ళు దిగమంటాం మనం ఏదొచ్చు, ప్రవాహం వరదలు ఎక్కడ ఇస్తాం మనం? అలాగే నీ పూర్వజన్మలు అలవాట్లు వేగం అంత అలా ఉన్నప్పుడు నువ్వు సాధన చేసినా సాధన చేస్తే చేయొచ్చు, ఊడిపోతాం. ఒకసారి నీకు జన్మలు పట్టచ్చు ఆ సంస్కారాల నుంచి నువ్వు బయటకు రావటానికి. అదే భగవాన్ చెప్తారు, నువ్వు ప్రయత్నం మానకు, ప్రయత్నం చెయ్యి, స్వప్రయత్నం కల పరిపక్వం ఈశ్వర కటాక్షం. నువ్వు ప్రయత్నం చెయ్యి, నేటి ఎఫర్ట్ బద్దకించొద్దు, సోమరతనం పనికిరాదు. నువ్వు పని చెయ్యి, పని చేస్తే కాలం కలిసి వస్తుంది నీకు ఏదో రోజున, అప్పుడు ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహం ఎలాగా ఉంది, నువ్వు చేసేది చిన్న ప్రయత్నమైనా ఆయన అనుగ్రహం బలంగా ఉంటుంది. ఆయన అనుగ్రహం వల్ల నీ స్వభావంలో మార్పు రావాలి, కానీ కేవలం నీ సాధన వల్ల నీ స్వభావంలో మార్పు రాదు. నువ్వు సాధన చేసిన శక్తి ఆయనే ఇవ్వాలి, బలం ఆయనే ఇవ్వాలి. ఆ జ్ఞాన గంగ అటే రావాలి, అటు నుంచే రావాలి. ఏదైతే ప్రయత్నం చేస్తాం కానీ జ్ఞాన గంగ అటు నుంచే రావాలి. ఎన్నాళ్ళు బతికిన దేహం చుట్టూరు తిరుగుతాయి ఎందుకురా నువ్వు? ఈ దేహం ఎలాగైనా వలకట్లేదండి. ఇది నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, రంగు ఎలా ఉన్నా, 100 కోట్లు ఉన్నాడు శ్మశానంలోకి వెళ్ళవలసింది, 100 పైసలు లేనివాడు కూడా పై శ్మశానంలోకి వెళ్ళవలసింది. అక్కడ ఇద్దరు చేస్తానే ఉంటారు రండి. శ్వాసలేదం ఎక్కడ ఉంది? శ్వాసలేదం మామూలుగా ఢిల్లీలో లేకపోయినా వలకాట్లు ఏ ఊరికి ప్రతి ఊరికి వలకాట్లు ఉంటుంది. అక్కడ శ్వాసలేదం గవర్నమెంట్ శ్వాసలేదం లేకపోవచ్చు, వలకాట్లు మట్టుకు అంతా శ్వాసలేదు, అందరూ సమానం. ఆత్మలో లేనం కావాలి. ఇందులో ఈ గడప దాటలేవనుకో, నీ మనస్సును దాటలేవనుకో, ఈ శరీరాన్ని దాటలేవనుకో. బిఎంఐ ఏంటన్నది? బియ్యం బాడీ మైండ్ ఇంటలెక్ట్. ఆ గడప దాటాలి అంటే కొంతమంది శరీరం దగ్గర ఆగిపోతారు, కొంతమంది మనసు దగ్గర ఆగిపోతారు, కొంతమంది గుణాల దగ్గర ఆగిపోతారు, కొంతమంది తెలివి ఆ తెలివి దగ్గర ఆగి మేము తెలియని వాడు మేము తెలియని వాడు అని అనుకుంటారు. ఇవన్నీ దాటి వెళ్తే కానీ ఈ గడపలన్నీ దాటి వెళ్తే కానీ లోపలికి వెళ్ళలేవరా. ఒక మనిషి ఒక చోట ఆగిపోతాడు, ఎందుకు బాగున్నాడు మా మనస్సు మంచిదే, మా మనస్సు మంచిది, మేము చాలా మంచివాళ్ళు అనుకుంటుంది. వాళ్ళు ఎలా అనుకుంటారు? మేము మంచివాళ్ళు, మేము మంచివాళ్ళని వాళ్ళు అనుకుంటారు. కొంతమంది మేము తెలివి వెళ్ళవాళ్ళు అండి, చాలా తెలియని వాళ్ళు. మా తాతగారు తెలియనైనా, మా నాన్నగారు తెలియకుండా తెలియదు, ఎప్పుడు చూసి మా కుటుంబంలో తెలియ చేసుకున్న వాళ్ళు అనుకుంటే ఇలా ఎక్కడికి రాగిపోతున్నారు, లోపలికి ఎవరు తిరగటం లేదు అని. ఎవరు పక్కన పెడితేనే కానీ మనం లోపలికి వెళ్ళలేదు. నాన్ సెన్స్ అంటే పక్కన పెట్టాలి, చెరసం సంపాదించుకోవాలి, నాన్ సెన్స్ ఉంచి పెట్టాలి. రామకృష్ణ పరమంటి గారు చెప్తుంటారు, మీరు అందరూ క్యాట్ పెన్షన్ పని చేయండి. క్యాట ఏం చేస్తుంది? చెడ్డను వదిలేస్తుంది, మంచి భావం పెట్టుకుంటున్నాం. మనం క్యాట్ చేసి పని చేసింది జల్లు చేసి పని చేస్తున్నాం. జలు ఏం చేస్తుంది? మంచి వదిలేస్తుంది. ఆ చెడ్డ రాళ్ళు అవి అక్కడ ఉంటాయి. మీరందరూ క్యాట చేసి పని చేయండి, క్యాట చేసి పని అక్కడ నేర్చుకున్నాం. రామకృష్ణ అంటారు, రామకృష్ణ అంటారు, మీరు బాగా అమ్మాయిగా ఉండొచ్చు, మీరు బాగా చదువుకున్న వాళ్ళని ఉండొచ్చు, లేకపోతే మీరు అందరూ ధనవంతులు ఉండొచ్చు, మీరు బాగా అధికారాలను ఉండొచ్చు, కానీ చిన్నపిల్లలు మీరు చిన్నపిల్లలు ఉంటారు చూడండి. పిల్లకాయలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటారు చూడండి. 2 సంవత్సరాల పిల్లడు ఉన్నాడనుకోండి, 3 సంవత్సరాలు బుద్ధిగాడు ఉన్నాడనుకోండి, ఆ బుద్ధిగాడికి చాలా డబ్బు ఉందనుకోండి, ఇంట్లో డబ్బు ఉన్నాడు, తెలియదు డబ్బు కూడా. ఆ డబ్బుకు సంబంధించిన ఏమంటారు తెలియదు. అక్కడ బాగా అందంగా ఉంటాడనుకోండి, బుద్ధిగారు అందంగా ఉంటారు, మూడుకుంటాం నేను అందుకుంటాను, నేను అందంగా ఉన్నా బుద్ధిగారు అనుకోడు. మీకు అర్థమవుతుంది? ఇంట్లో మీకు ఏదో ఇంటి నిండా బంగారం ఉందనుకోండి, ఆ బుద్ధిగారు నాకు ఇంట్లో బంగారం, ఇంట్లో బంగారం అని అనుకోడు. ఆ బుద్ధిగారు ఎలా ఉన్నాడో మీరు ఎలా అనుకోండి, మీకు జ్ఞానం వచ్చేస్తున్నాడు. అంటే తన మూలమైన ఆత్మ ఏమవ్వాలి? లోపల ఆత్మ లోపల చేసింది ఉంది, స్వర్గవస్తుంది, అతని వైక్యం అది వెళ్ళి సముద్రం ఎలా కలుస్తుందో అతని వైక్యం ఇవ్వాలి. లోపలికి వెళ్ళేవారికి దేహబుద్ధి దేహం పేరు కావచ్చు, అటు నుంచి కలిపి ఇటు వస్తున్నట్టు, ఇటు నుంచి కలిపి అటు వస్తుంది. ఈ దేహ బుద్ధి ఒక పట్టాన్ని విడిచిపెట్టడం మనిషి. దేహం ఉన్నంతకాలం ఆ దేహాభిమానాన్ని విడిచిపెట్టడం చాలా కష్టం. అంటే రమణ మహర్షి గారు ఎలా అంటే, నువ్వు చచ్చిన వాటిలో బతుకురా నీకు జ్ఞానం వస్తున్నాను. రజగుణాన్ని తగ్గించుకో, తమగుణాన్ని తగ్గించుకో. ఈ రజగుణ లక్ష్యం ఏంటంటే, నువ్వు ఊరు ఏదైనా పెద్దను కొన్నంత లోపం కనుకుంటే ఆ లోపం ఎవరికి తిరుగుకోవాలనుకుంటాడు. మీ లోపం ఎవరి వాళ్ళు ఏమైనా చీర తొలగినంత లోపం ఉందనుకునేది కొందంతగా మీరు చిత్రిస్తారు. దానికి కారణం మీ రజోగుణం కారణం, మీ తమగుణం కారణం. అంటే నాలుగు గుణాల రూపంలో ఉందని భగవంతుడు చెప్పారు. కొంతమంది వాళ్ళు వాళ్ళ బుద్ధుడు ఏమైనా దోషం ఉంటే అది ఇతర వాళ్ళకి తిరిగిపోవడం, ఇతరులకి ఎవరికి కనపడకూడదు ఈ దోషం అనుకుంటారో, ఎవరి వాళ్ళలో ఏదైనా చిన్న దోషం ఉంటే దాన్ని పెద్ద చేయించబడం. ఇది అజ్ఞానమైన గుర్తు, రజోగుణాన్ని గుర్తుంది. మీకు జ్ఞానమా? మీరు జ్ఞానానికి వారసులా? మీకు మోక్షువులా? మీరు జిజ్ఞాసులా? అది యేసుక్రీస్తున్నాడు. చాలా మంది మనుషులు వాళ్ళ కంటిలో ఉన్న దూరాన్ని చూస్తారు, వెనక వాళ్ళ కంటిలో ఉన్న మనుషులు చూస్తారు. ఇప్పుడు రమణ మహర్షి గారు చెప్పింది, ఇతరులు కూడా మీకు అనవసరమయ్యా. ఇందులో ఏదైనా దోషాలు ఉన్నాయనుకో, ఆ దోషం నీకు తెలుస్తున్నానుకో, ఆ దోషం వల్ల నీకు జ్ఞానం రావటం లేదనుకో, గుళ్ళకి వెళ్ళి భగవంతుని ప్రార్థించు, అంతకే అభిషేకం చెయ్యి. ఆ దోషం పోవడానికి అభిషేకం చెయ్యను. సత్పురుషుని సహవాసం చెయ్యి. మనుషుల యొక్క పాదాలను ఆశ్రయించు. అర్జున విషయంలో ఓ ప్రవచన విషయంలో అశ్రద్ధ పనికిరా. నీకు ఏదైనా తెలిసిందో మంచి తెలిస్తే ఇతరులకు బోధించు, మంచిని సంపాదించు, ఆ మంచిని ఇతరులకు బోధించు, వాడి బాగుపడతానని బోధించు. నిజమైన సాధకుడు ఎలా ఉంటారంటే, మా నాన్నగారి వాళ్ళు చెప్పారు, మనకి ఎన్ని విషయాలు మనం విన్నాం, వినటం ఒక ఎత్తు విన్నాం, వినటం ఏం పనే,
ఏంటనేది
ఓపెన్ ఇది మంచిది. అప్పుడు భగవంతుడు దీనికి మీకు నేను చెప్పిన విషయాలు మీకు ఏమి అర్థం కలుగుతానా, భగవంతుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు కొన్ని మార్పులు వేస్తారు. మీరు శ్రవణం చేస్తున్నారు కదా, మీరు అర్థం కాకపోవచ్చు శ్రవణం చేస్తున్నారు, వినటం ఒక భాగం, ఆ విన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, అదొక భాగం. అర్థం చేసుకున్న దాన్ని అయ్యో ఎంత కొంత మనం ఆచరించాలి, ఎంతో కొంత మనం ఆచరించాలి, కానీ ఇంత అర్థమైంది కదా, పోనీ 1% అని ఆచరిందాం, 2% అని ఆచరిందాం, 10% అని ఆచరిందాం, ఎంతో కొంత నుంచి బట్టి బెస్ట్ ఆఫ్ ది ఎబిలిటీ మనం ఎంతవరకు ఆచరించగలిగితే అంత ఆచరిస్తాం. లోపల నుంచి ప్రేరణ రావాలి, వాళ్ళు పరిస్తారు. లోపల నుంచి మనం బాగుపడాలి అని మీకు లోపల నుంచి వస్తాను, పది ఈశ్వరాపురం అన్నమలానే మీకు వస్తుంది, లేకపోతే మీకు రాదు. కృష్ణుడు అంటాడు గీతలో జ్ఞానం యొక్క స్థానంలో ఎవరు కూర్చోబడాలనుకుంటున్నాను అంటాడు. జ్ఞానం యొక్క స్థానంలో నీ బంగారం, నీ డబ్బు, నీ గౌరవాన్ని, నీ అధికారం, నీ తదుపరి తీసుకొచ్చి పక్కన కూర్చోబెడతావా అని అనుకుంటున్నాడు. జ్ఞానం పక్కన కూర్చోబెట్టి వస్తువు లేదు లేదు, అసలు దాంతో సమానంగా కూర్చోబెట్టి వస్తువు లేదు. నీకు అధికారం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, అందం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, నీ ఇంటి మీద బంగారం ఉండొచ్చు, జ్ఞానం పక్కన కొన్ని 100 టన్నుల బంగారం ఇతర దేశానికి మా దేశానికి దిగుమతి అవుతుంది. కొన్ని 100 టన్నులు, 1200 టన్నులు, 1300 టన్నులు దీన్ని దిగుమతి అవుతుంది. మన దేశంలో బంగారం తయారీ 1% ఈ 1300 టన్నులు బంగారం తీసుకొచ్చి జ్ఞానం పక్కన కూర్చోబెడతానుకుంటున్నాను. ఎవరు కూర్చోబెడతాడు జ్ఞానస్థానంలో? ఆ జ్ఞానస్థానంలో కూర్చోబెట్టడానికి లోపల సృష్టిలో ఏమీ లేదు, నీ చేత చూడబడే వస్తు జ్ఞానంలో ఏమీ లేదు, అది జ్ఞానం. దానికి అదే శాఖ, దాంతో సమానమేం జరిగేటప్పుడు దానికి మించింది ఎలా ఉంటుంది? అర్జున ఎలా పని చేస్తే నీకు జ్ఞానం వస్తుందో అలా పని చేయి, అదే నేర్పు, అదే ఓర్పు అని నడుస్తాను. ఊళ్ళకి మేము దేవుడి మీద అడుగుతూ ఉంటాం, నీ తరగతి అజ్ఞానం తరగతి కింద పూజ చేసుకోవడానికి అధికారం అధికారం అడుగుతూ ఉంటాం. అది ఎందుకంటే మనమైన దోషాల నుంచి మనం విడిచిపోయి విడిపించమనే దేవుని అడగడానికి నిజమైన ప్రార్థన. నాకు ఆత్మజ్ఞానం రావటం లేదు, ఇంకా నాకు ఇంకా మోక్షం అనేక అర్హత నాకు ఇంకా రాలేదు. మోక్షం పొందటానికి ఏదో బుద్ధిలో దోషాలు ఉన్నాయి, ఈ దోషాలు నేను ఈ దోషాల్లోంచి నేను విడిపించు, నన్ను విడిపించి స్వామి అని దేవుని ప్రార్థించాలి. అది మీ గుళ్ళోకి అంతటి గుళ్ళోకి వెళ్తాం. సత్పురుషుడు సహవాసం ఎందుకంటే మన బుద్ధిలోని దోషం మనకు తెలియకుండానే ఆ సత్పురుషుడు సహవాసం అది రాలిపోదు. అది రాలిపోయిందని కూడా మనకు తెలియదు. ఒకసారి కురుకు తెచ్చిందనుకోండి, మనకు తెలియకుండా తెచ్చి రాలిపోదు. ఇంటికి భగవాన్ ఏం చెప్పాడంటే, ఈ దేహానికి ఏం లేదు సత్యతావనం, ఇంకో దేహం దొరుకుతుంది. ఈ శవాలకి ఏం లేదు, ఈ శవం పోతే కంగారు పడకుండా ఇంకో శవం వస్తుంది. ఈ దేహాల గురించి కంగారు పడకండి, కావాల్సింటే కొన్ని కోట్లాది దేహాలు వస్తే ఇటువంటి దేహాలు, ఈ దేహం పోయిందనుకోని దేహం ముసల్ట్ అయిపోయింది అనుకుని చచ్చిపోతున్నామో చచ్చిపోతున్నామో కంగారు పడుతుంది, సత్యతావనం ఇంకో మంచి దేహం వస్తుంది నీకు. ఆ జ్ఞానం సంపాదించుకోవడానికి, సత్వగుణాన్ని సంపాదించుకోవడానికి దానికి ప్రయత్నం చేయండి. దేహం చచ్చిపోతున్నామో, దేహం చచ్చిపోతున్నామో అస్తమాన దేహం గురించి దండ పెట్టుకుని కూర్చోకండి. అంచేది నీ ఉదయంలో తెలిపోయి నీ ఉదయ స్థానంలో నిలబడి ఉండి అక్కడ నిలకడగా ఉండే వరకు ఈ దేహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి, నడిచే శవాలని. జ్ఞాని నడిచే దేవుడు, మనం నడిచే శవాలం. జ్ఞానివుడు నడిచే దేవుడు. నేతలో కృష్ణుడు ఏమని చెప్పాడంటే, నువ్వు ఏమీ పని చేయుతున్నది అనే సంగతి నీకు తెలిసిన రోజు నీకు జ్ఞానం వస్తున్నాడు. మనం ఏమి చేసాం, అది చేసాం, ఇది చేసాం అనుకుంటున్నాం కదా, జ్ఞాన లక్షణం కాదని. ఆత్మ ఏమి చేయటం, ఆత్మ ఏమి చేయదు, నీకు ఆత్మానుభవం వచ్చినప్పుడు నువ్వు ఏమి చేయట్లేదో నీకు తెలుస్తుంది. నీ పని చేసి దేహం చేస్తుంది, ఇంద్రియాలు చేస్తే, మనస్సు చేస్తుంది, అహంకారం చేస్తుంది పని. ఆత్మ అనుభవం పొందిన వాడిని అది చేశాను ఇది చేశాను అని అనుకోడు, అదేం చేయదు. ఏది ఆత్మ, తన ఆత్మయ్య ఉన్నాడు. జనరల్గా మనం అలా అనుకుంటాం కదా, అది సాధించామండి, ఇది సాధించాం, ఏదో అనుకుంటాం అంటే కదా, బోర్డు తగ్గామండి, ఇక్కడ కాలేజీ కట్టించాం, ఆ గోడ నేనే కట్టించాను, హై స్కూల్ నేనే కట్టించాను, ఇలా ఊరికి మన బుద్ధి పాడు బుద్ధి ఊరుకుంటుందా? వాట్ ఇస్ వాంటెడ్ సైలెంట్ అండర్స్టాండింగ్. ఎందుకు వచ్చింది కూడా ఉండదు. ఒకళ్ళ పట్ల ఒకళ్ళ ఆ లోపల నుంచి నిశ్శబ్దం నుంచి శాంతి నుంచి అవగాహన, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అవగాహన రావాలి. ఇది సైలెంట్ అండర్స్టాండింగ్, ఇట్ ఇస్ రియల్ అండర్స్టాండింగ్. కొంతమంది ఒకరినొకరు మీరు చెప్పు, ఒకరినొకరు ఒకరు ఎదురకుండా ఒకరినొకరు పొగుడుకుంటారు, చాటుకెళ్ళి తిట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే నీకు మాట్లాడిన టైం వేస్ట్. ఎదురకుండా పొగట్టం, ఆ గోడ పక్క వచ్చాక ఇంత దురాశ మనిషి లేదని చెప్పటం, మళ్ళీ అలా అబ్బాయికి ఎందుకు పెళ్లి అవ్వటం లేదనుకుంటున్నారా? దురాశ ఎవడ తీర్చలేక పెళ్లి అవ్వటం లేదని ఇంకో ఎగ్జిట్ చెప్పటం, ఓహో అంతా ఎదురుకుండా ఎందుకు అంటే మనకి టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ఇది సైలెంట్ అండర్స్టాండింగ్, ఇట్ ఇస్ రియల్ అండర్స్టాండింగ్. శరీరాలు దగ్గరగా ఉండి మనసులు దూరంగా ఉంటాం కంటే శరీరాలు దూరంగా ఉండి మనసులు దగ్గరగా ఉంటాం మంచిది. ఇది సైలెంట్ అండర్స్టాండింగ్. మీ పట్ల నాకు ఒక అవగాహన ఉండాలి, అలాగే నా పట్ల కూడా మీకు ఒక అవగాహన ఉండాలి. అవగాహన రావటానికి మీకు శాంతి చిత్తం ఉండాలి, నాకు శాంతి చిత్తం ఉండాలి. అవగాహనలోంచి మనకి శాంతి కలుగుతుంది, అవగాహనలోంచి మనకి జ్ఞానం కలుగుతుంది. అవగాహన మధ్యలో అవగాహనలోంచే మన సమాజ మధ్యంలో శాంతిగా బతకగలం, సుఖంగా ఉండగలం, మరి మరణానంతర జీవితంలో పరమస్థితిని, అద్వైత సిద్ధిని, అద్వైత సుఖాన్ని పొందగలం. కొంతమంది ఇంట్లో నలుగురు ఉంటారు, వారి గురించి వీరికి తెలియదు, వీరి గురించి వారికి తెలియదు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉంటే వీరి గురించి వారికి తెలియదు, వారి గురించి వీరికి తెలియదు. అవగాహన ముఖ్యం. అసలు ముందు కనిపిస్తున్న మనిషి మీద నాకు అవగాహన లేనప్పుడు ఎక్కడో కనిపించిన దేవుని మీద నాకు అవగాహన ఎక్కడి నుంచి వస్తుంది? కనిపించిన విగ్రహం మీదే నా మనసు నిలబడకపోతే రూపం లేని వస్తువు మీద నా మనసు ఎక్కడ నిలబడుతుంది? అది పొద్దున్న ముసలమ్మ గారు ఎవరో నన్ను చూడటానికి వచ్చారు, చాలా కాలంగా ఏంటని మిమ్మల్ని చూసి చాలా కాలంగా కనిపిస్తున్నారు, నేను మీకు కనిపించడం కాదు మిమ్మల్ని చూడటానికి నేను వచ్చానన్నారు. అది లేదు, ఒక 2 నిమిషాలే కూర్చున్నారు కదా, మీ పత్రిపరం వెళ్తున్నారని తెలిసింది, మీకు ఆటంకపరచకూడదు కదా, వెళ్ళిపోనని చెప్తారు. అది అండర్స్టాండ్. బ్రహ్మాచార్యుడు దేవుడు ఎక్కడున్నాడని చెప్పాడంటే ప్రతి వాడికి వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడని చెప్పలేదు. వైకుంఠంలో దేవుడు లేడు కాదు, దేవుడు మన మనస్సు అంచనేదము, వైకుంఠంలో ఉన్న దేవుడు అంచనేదము, కైలాసంలో ఉన్న దేవుడు కూడా అంచనేదము మన మనసు. కానీ నిజమైన దేవుడు ఎక్కడున్నాడంటే మీకు నేను అనే తలంపు ఉంది కదా, ఆ తలంపు మూలంలోనే నేను అనే తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, ఆ మూలంలోనే ఉన్నాడు దేవుడు. మూలతలంపే అహంకారం, మూలతలంపే అజ్ఞానం, మూలతలంపే చిజ్జల గ్రంథి, ఆ మూలతలంపే కారణ శరీరం, ఆ మూలతలంపే చీకటి. ఆ చీకటిని దాటితేనే కానీ మనం వెలుగులోకి వెళ్ళడం, ఆ మూలతలంపు తెలితేనే కానీ మనం హృదయంలో ప్రవేశించలేము. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆ మూలతలంపు మూలంలో ఉన్నాడు. ఐ వాంట్ పీస్ అడుగుతారు, మాకేం కావాలంటే అన్నీ ఉన్నాయని శాంతి లేదని అంటారు. అంటే అన్నీ ఉన్నాయి, శాంతి లేకపోతే వాళ్ళు సుఖపడరు. ఓ రామ, ఓ శ్రీరామ చేకరాదు అంటాడు, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది రామ అంటాడు. ఎన్ని భోగాలు ఉన్నప్పటికీ శాంతి లేని వాడికి సుఖం ఎక్కడ వస్తుంది? ఇది ఇక్కడ భగవాన్ చెప్పింది, ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్, నాకు శాంతి కావాలి, నాకు శాంతి కావాలని మీకు అంటాడు కదా. జాగ్రత్తగా వినండి అనమాట, చాలా కేర్ఫుల్గా వినండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. మీరు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళు కూర ఉంటారు, చుట్టాలు వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు కూర ఉండేది, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అదే ఇటువంటి మాట్లాడినప్పుడు ఇంకా ఒళ్ళు అంటే దగ్గర పెట్టుకోవాలి. అసలు అర్థం ఏంటి, మీ బాడీ ఎక్కడ ఉందో మైండ్ కూడా అక్కడ ఉండాలి. ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్, మాకు శాంతి కావాలండి, ఇంట్లో శాంతి లేదని ఎలా అంటాను, ఐ వాంట్ పీస్. ఇక్కడ భగవాన్ చెప్పిన రహస్యం ఏంటంటే ఎవడైతే శాంతిని కోరుతున్నాడో కోరి కొన్ని చూసిస్తే ఉన్నదే శాంతి అని. ఇది రాదు, శాంతి బజార్లో లేదు, శాంతి బజార్లో దొరకదు. నాకు శాంతి కావాలి, నాకు శాంతి కావాలని, నాకు శాంతి కావాలని అనుకుంటున్నాను, శాంతి కోరే నేను తీసేది ఉన్నదే శాంతి. ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్ అని ఎవడో అంటున్నాడు కదా, నాకు పీస్ కావాలి, పీస్ కావాలని అది తీసేది. నాకు శాంతి కావాలని నేనేనే అంటాను, నేను తీసే ఉన్నదే శాంతి. వాడిని అక్కడ పెట్టుకుంటే మీకు శాంతి దొరకదు. వాడిని తీసేస్తే నేను లోపల శాంతి, బయట శాంతి, పైన శాంతి, కింద శాంతి, శరీరం ఉంటే శాంతి, శరీరం పడిపోతే శాంతి, లోకం కనిపిస్తే శాంతి, లోకం కనిపించకపోతే శాంతి, ఏదంటుండే అయిని తీసేస్తే. ఇది ఇప్పుడు నీకు అర్థం అవటం లేదు, అప్పుడు నీకు అర్థం అవ్వాలి. ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్ అంటే ఏమీ లేదు, ఎవడైతే శాంతిని కోరుతున్నాడో వాడిని తీసే ఉన్నదే శాంతి, అయిన తీసో పక్కన పెట్టు, వాడే సైతాన్. వాడిని తీసుకో పక్కన పెట్టమనుకో, ఎన్ని కోట్లాది జన్మలిస్తే మీకు శాంతి దొరకదు. శాంతి సముద్రం లోపల ఉంది, ఆ శాంతి సముద్రం నీ సహస్రం అందకుండా చేసేవాడు శాంతిని అడిగేవాడు, వాడిని తీసుకో పక్కన పెట్టు, ఈ సడన్ గా పొంగుతుంది, ఈ సహస్రాన్ని ముంచేస్తుంది. ఇదే రమణ సిద్ధాంతం, వాడిని తీసుకో పక్కన పెట్టు, వాడిని ముస్తాబు చేయొద్దు. అంటే నీ లోపల శాంతి నీకు దొరికే వరకు నీకు శవాలు వస్తాను అంటే భగవాన్ అంటున్నాడు నీకు ఏదైనా తలకాయ పూడి వచ్చిందనుకో, మళ్ళీ ఆ తలకాయ పూడి తగ్గే వరకు తలకాయ పూడి తగ్గాక తలకాయ పూడి రాకముందు ఎలా ఉన్నావో అలా ఉంటావు. ఆ తలకాయ పూడి తగ్గే వరకు పూర్వస్థితి నీకు రాదు. అలాగే నీకు అజ్ఞానం వచ్చి పడింది, ఆ అజ్ఞానం పోగొట్టుకునే వరకు లోపల జ్ఞానం నీకు తెలియదు, ఆ సహజ స్థితి నీకు రాదు. అజ్ఞానం అంత కాదు, మరో వండలో ప్రయత్నం చేసిన అంటే నీ శరీరం నీకు ఎంత ఇష్టమైనా చచ్చిపోతుంది. పెద్ద పెద్ద డాక్టర్లతో వైద్యం చేయించుకున్నా ఎంత జాగ్రత్తగా నీ శరీరాన్ని కాపాడుకుంటున్నప్పటికీ అది ఎందుకంటే అది ఏదో రోజు చచ్చిపోతుంది, నశించిపోతుంది. నశించిపోయే దేహం నేను 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 అనుకున్నది నువ్వు అబ్బో, ఇప్పుడు కూడా లేదు అది. చచ్చిపోయిన తర్వాత ఉండా పోవడం కాదు, ఇప్పుడు కూడా లేదు. గాఢ నిద్రలో నీకేమైనా దేహం ఉందంటే దేహం లేదు, తలంపు వచ్చాక దేహం వస్తుంది. గాఢ నిద్ర మనకు గురువు అని చెప్పారు భగవాన్. ఇంకేంటి గాఢ నిద్రలో నువ్వు కాని దాంట్లో విడిపోతున్నావు, దేహంతో చుట్టాలతో స్నేహాలతో పార్టీలతో దేశంతో దేశభక్తితో అన్ని గాఢ నిద్రలో నీ దేహంతో నీ మనస్సుతో నీ కోరికలతో అన్నిటిలోంచి విడిపోతావు. నీ దేహంతో విడిపోతావు, నీ చుట్టాలతో విడిపోతావు, అందరితో విడిపోతావు. నీ చుట్టాలు స్నేహితులు నీ పుట్టిళ్ళు నీ అత్తవారీలు అందరితో విడిపోతావు. గాఢ నిద్రలో గాఢ నిద్ర అందరితోటి విడిపోతావు, కానీ అట్లా ఉన్నావు లేదా వాణ్ణి పట్టుకున్నావు. నీ జన్మలో నువ్వు యుద్ధం చేసి ఆ యుద్ధంలో జయించాలి, కానీ నేను ఉరికి చనిపోయి ఇంకో శరీరంలోకి వచ్చినట్టు మాత్రమే నీకు ఉరికి ఏం లేదు. మన శరీరం అంటే మనకు బాగా ఇష్టమే, ఇష్టమైనది మనల్ని వదిలేస్తుంది. ఏం చేయాలి, మనం కాదు కాబట్టి వదిలేస్తుంది. మనం కాని దాంతో ఏదో రోజున విడుదల పొందవలసిందే. నువ్వు చనిపోయే దేహంతో కాదాత్యం పొందుతున్నావు, ఆ దేహం అనేది నీకు ఎంత ఇష్టమన్నా ఏదో రోజు నేను అన్యాయం చేసేస్తుంది. కొంతమంది ఇంట్లో ఎవరైనా సడన్గా చచ్చిపోతే ఏది చచ్చిపోయాను మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు అంటూ ఉంటారు. మనల్ని అన్యాయం చేసి ఆడి వెళ్ళిపోవడానికి మన దేశం వెళ్ళిపోతుంది. మన దేశం మట్టుకు మనకు కూడా ఉంటుంది, అది ఏదో రోజున మనల్ని అన్యాయం చేసేస్తుంది. అది మనం కాదు కాబట్టి మనం విడిచిపెట్టేస్తుంది. మనస్సు కూడా అంటే మనం కాదు కాబట్టి గాఢ నిద్రలో మనస్సే ఉంది, మనస్సేం లేదు. మనం కాదు కాబట్టి మనం అది విడిచిపెట్టేస్తుంది. అంటే అది నువ్వేం చేస్తావంటే దేహమేమో చనిపోయే వస్తువు, చావులేని వస్తువు ఒకటి నీ హృదయంలో ఉంది. అంటే నీ మనస్సు ఇప్పుడు దేహం చుట్టూ ఎలా పెరుగుతుందో, ఆ చావులేని వస్తువు దగ్గర నీ మనస్సును పెట్టి ఉంచితే ఆ చావులేని వస్తువు దాని ఆకారం నువ్వు పొందుతావు. నీ దేహం ఎక్కడుందో అక్కడ నువ్వు ఉండవు, నీ మనస్సు ఎక్కడుందో అక్కడ ఉంటావు నువ్వు. నీ మనస్సును తీసుకొచ్చి దేహం మీద పెట్టుకుని హృదయంలో పెట్టి అక్కడ ఉన్నాడు ఈశ్వరుడు, చావులేని వస్తువు అక్కడ ఉంది. నీ మనస్సును తీసుకొచ్చి చనిపోయే వస్తువు మీద పెడుతున్నావు, కానీ చావులేని వస్తువు మీద పెట్టడం లేదు. నీ మనస్సును చావులేని వస్తువు మీద పెట్టు, అది సదాకారం చెందుతుంది. నీకు అమృతత్వం అమృత స్థితి కలుగుతుంది, అమృతానుభవం కలుగుతుంది నీకు. అప్పుడు ఎంత శాంతి వస్తుందంటే, ఎంత సుఖం వస్తుందంటే, నీ జన్మలో ఇంత సుఖం వస్తుందని, ఇంత శాంతి హృదయంలో ఇంత శాంతి ఉందని, ఇంత సుఖం ఉందని, ఇంత ఆనందం ఉందని ఎప్పుడు అనుకోలేదే, ఇప్పుడు అనుభవిస్తాడే తెలుస్తుంది ఇంత ఆనందం అని నీకు అనిపిస్తుంది. మిమ్మల్ని చూసి నీకు ఆశ్చర్యం కలుగుతుంది. మీలో ఉన్న ప్రతిభనుడేను, మీలో ఉన్న తెలివినేను, మీలో ఉన్న తేజస్సునేను అంటాడు భగవంతుడు. రెచ్చిపోయి చెప్తాడు ఈ భూతి ఏమో, వాడుగాల్లో సైకిల్ చెప్పుకోడు ఎలా వెళతాడో, ఆ బ్రాహ్మణ స్థితిని పొందటానికి మీరు ఎలా ప్రయాణం, మీ మనస్సు అంత వేగంగా వెళతాను అనుకోండి, అంత ఏకాగ్రంగా మీ మనస్సు వెళతాను అనుకోండి. ఆ తెలివి నేనే, ఆ తేజస్సు నేనే. కొంతమందికి ఆ బ్రహ్మానుభవం కలిగిన తర్వాత ఎంతో తేజస్సు ఉంటుంది, మన కళతో చూడలేదు వాడు. ఆ తేజస్సు అంటే ఎవరు, నేనే. ఇది నీకు ఆ రూపంలో కనిపిస్తున్నాను కానీ అది నేనే. అదే ఆచార్య వారు చెప్తారు, కొండల్లో చాలా వికారాలు ఉండొచ్చు కానీ మట్టిలో వికారం ఉండదు. అలాగే మీ శరీరాల్లో అనేక రకరకాల మీ శరీరాలు ఉండొచ్చు, రకరకాల గుణాలు గల వాళ్ళు ఉండొచ్చు, రకరకాల మనస్తత్వం గల వాళ్ళు ఉండొచ్చు, కానీ లోపల ఉన్న దేవుడు ఒక్కడే, అది ఒక్కటే జ్ఞానం ఉంటుంది. లోకముడికే ట్రైనింగ్ రౌండ్ ఇది, మనం ట్రైనింగ్ అవడానికి వచ్చే ఈ లోకంలో ఈ జ్ఞానాన్ని సంపాదించుకుని ఈ లోకంలోంచి వెళ్ళిపోతే మంచిది. ఆ జ్ఞానం సంపాదించుకోకుండా ఈ లోకంలోంచి వెళ్ళిపోయామనుకుని మళ్ళీ ఇక్కడ ప్రకృతిలోకి ఈ పంచభూతాల్లోకి సిద్ధం అవ్వవలసింది. అంటే నువ్వు ఆత్మకు వశం అయ్యేవాళ్ళుగా, మన ఇంద్రియాలకు వశం అవుతున్నాం, దేహానికి వశం అవుతున్నాం, ఆత్మకు వశం అవ్వాలి. మనసుకు లోచూపు రావాలి. లోచూపు ఎవరికి వస్తుంది, లోపల వినయం ఉన్నవాడికి వస్తుంది, గర్వం ఉన్నవాడికి లోచూపు ఏమవుతుంది. అంత దృష్టి ఉన్నవాడికి ఆత్మజ్ఞానం కలగదు. కొంతమంది జ్ఞానులు ఎలా ఉంటారంటే ఎవరిని పొగడరు, ఎవరిని తిట్టరు. వాడు ఎవరిని పొగడరు, ఎవరిని తిట్టరు. ఎవరిని స్వాత్రం చేయరు, ఎవరిని విమర్శించరు, అలా పరిస్థితిగా ఉంటారు అని. అంటే మనస్సు లేదు అంత తానే. అంటే నిత్యమైనది సత్యమైనది ఆ చైతన్యమే లోపల, నీ లోపల చైతన్యమే నిత్యంగా ఉంది, సత్యమైనది అది, నిత్యమైనది అది. దాన్ని నీ శరీరంతో తాదాత్మ్యం, నీ మనసు నీ శరీరంతో ఎలా తాదాత్మ్యం పొందుతుందో దీన్ని తీసుకెళ్ళి ఆ చైతన్యంతో తాదాత్మ్యం అలవాడుతుంది. నువ్వు పొందవలసింది నశించే శరీరంతో గల తాదాత్మ్యం, నశించిన సద్వస్తువుతో తాదాత్మ్యం చెందు. అది తప్పుడు తాదాత్మ్యం వదిలేయాలి. నువ్వు కాని దాంట్లో నువ్వు తాదాత్మ్యం తగ్గించుకుంటూ రావాలి. ఒకరోజునే సాధ్యం కాకపోవచ్చు నీకు, నెమ్మదిగా తగ్గించుకుంటూ 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 రావాలి. స్వార్థం ఒక్కో రోజున మనం విడిచిపెట్టలేకపోతుంది, ఎంతో కొంచెం తగ్గించుకుంటూ రావాలి స్వార్థాన్ని. ఆ దేహంతో దేహాభిమానం కూడా ఒకే రోజున మీరు విడిచిపెట్టలేరు, కొంచెం 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 తగ్గించుకుంటూ రావాలి. దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రండి. లోపల నువ్వు పూర్ణ వస్తువు, నువ్వు సత్య వస్తువు, నిత్య వస్తువు నీ హృదయంలో ఉంది. అది పూర్ణంగా ఉంది, సత్యంగా ఉంది, విరిచి లేని కొరత లేని వస్తువు అది. దానికి స్వాదు ఎలా ఉంటుందో దానికి తెలియదు. మిగతాయన్నీ భ్రమ, మిగతాయన్నీ మాయ, మిగతాయన్నీ అహంకారం, మిగతాయన్నీ అజ్ఞానం. మిగతాయంట ఆ లోపలి హృదయంలో ఉంటే పూర్ణ వస్తువు దర్శించి మిగతాయన్నీ అహంకారానికి సంబంధించిన విషయాలు. అంటే భగవాన్ చెప్పింది మీరు బాగా అర్థం చేసుకోండి, మీ లోపల పూర్ణ వస్తువు తప్పించింది, మిగతాయన్నీ కూడా మిగతా అహంకారం అండి, మనస్థానండి, భ్రమనండి, అజ్ఞానం అండి, ఏదైపోయి అంత 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 ఉంటే ఇదంత చెత్త చెత్తలోకి వచ్చేస్తుంది. అంటే ఇల్లు తుడిచిన తర్వాత దుమ్ము వస్తుంటూ ఉంది, ఆ దుమ్ము గొడవ మిగతా గొడవ. ఆ దుమ్ముని మీరు వెనకట్లో పెట్టుకుంటారా, అది బయట పడేస్తారని అడుగుతున్నాడు భగవాన్. మీరు దుమ్ము రోడ్డు పక్కన పడేస్తారా, దుమ్ము ఏమైంది, దుమ్ము అయింది, మా ఇంట్లో దుమ్మ రోడ్డు పక్కన పడేసాం, ఆ దుమ్ము ఏమైంది, దుమ్ము ఏమైంది అని అనుకుంటారా? ఉంచదా, అది మీరు కాదు. అలాగే దేహం మనం కాదని అంత అలా అంత స్పష్టంగా తెలియాలి. మీకు 24 గంటలు ఒక గాడి మధ్యలో తప్పించి ఎప్పుడు ధ్యాన ధ్యాసలో ఉంటున్నారు. ఆత్మధ్యాస రావాలి. ఆత్మధ్యాస వస్తే ఆత్మధ్యానం పెరుగుతుంది, ఆత్మధ్యానం పెరుగుతుంది, ఆత్మధ్యానం వస్తుంది. దేహధ్యాస పెరిగిపోతే మీరు బంధంలో పడిపోతారు, చీకట్లో పడిపోతారు. చిన్న విత్తనంలోంచి పెద్ద మర్రి చెట్టు ఎలా వస్తాను, అలా మీ లోపల చిన్న సంస్కారంలోంచి, చిన్న వాసనలోంచి, చిన్న తలంపులోంచి మొత్తం అంత సృష్టి వస్తుంది. వాసనాక్షయమే మోక్షం, మనమనాశనమే మోక్షం. మోక్షం వాసన అని మనసులో ఉంటాయి, మనసు నశిస్తే వాసన అని నశిస్తే మనస్సుంటే మటుకు పునర్జన్మ వచ్చి తీరుతుంది. మనస్సున్నంతకాలం పునర్జన్మ వచ్చి తీరుతుంది, అహంకారం ఉన్నంతకాలం పునర్జన్మ వచ్చి తీరుతుంది. ఇంకేదైనా అహంకారం దేహం లేకుండా లోకం లేకుండా ఉండలేదు. అక్కడ దగ్గర ఇంటికి కొంతమంది ఏకాంతంగా 10 నిమిషాలు కూర్చోలేరు, కొంతమంది చెయ్యి కడుక్కుని ఎవరో వాళ్ళ ఇంటి దగ్గర పడిపోతూ ఉంటారు, కొంతమంది ఏకాంతంగా 10 నిమిషాలు కూర్చోలేరు. చనిపోయిన తర్వాత మనం ఏకాంతంగా ప్రయాణం చేయాలి, మనం కూడా ఎవరో చెప్పరాదు. అంచేత నువ్వు ఈ శరీరాన్ని సాగుకు రాకముందు రోజు ఒక గంట చెప్పి ఏకాంత వాసనలో ఉండి నేర్చుకోండి, ఏకాంత వాసన నేర్చుకోండి. ఏకాంతవాసం, సహవాసం, ఉపవాసం ఇవన్నీ మంచివి అని చెప్తారు. రోజు ఏకాంతవాసం గంట సేపు ఏకాంతవాసంలో కూర్చుంటే కనీసం మన మనసులో ఏముందో మనకు తెలుస్తూ ఉంటుంది. 10 మందిలో కూర్చున్నప్పుడు తెలియదు. సహవాసం చేస్తే మనకంటే చైతన్య స్థాయి ఎక్కువ అని వాళ్ళకి తెలియదు, మనకంటే బుద్ధిమంతులతో సహవాసం చేయాలి. రోజున ఎప్పుడైనా నెలకొకసారి 10 గంటల ఉపవాసం చేస్తాం అనుకోండి, అప్పుడు దీనికి సెలవు లోపల ఇంటర్స్టెన్సీకి సెలవు. డైజెస్టివ్ సిస్టమ్కి సెలవు ఇవ్వటం మనం. కొంతమంది మనుషులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనం బురదనే గడ్డ వస్తాం అనుకోని బురదక నష్టం అది మనకే నష్టం, ఆ బురద వచ్చి మనమే పడతాం. మీరు సమాజంలో చూడండి, కొంతమంది మనిషిని ఇప్పుడు వీరికి వీరికి పడదనుకోని వాళ్ళిద్దరికీ పట్టడం లేదని ఊరందరికీ చెప్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ అవగాహన అయ్యేలాగా వీటి ప్రయత్నం చేయడు. మీరు బాగా అర్థం చేసుకోండి సబ్జెక్ట్. ఇప్పుడు మీ ఇద్దరికీ పట్టడం లేదనుకోండి, మీ ఇద్దరికీ పట్టడం లేదని వాళ్ళు ఊరందరికీ చెప్తాడు. కానీ మీ ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకునే ప్రయత్నం వాడు చేయొచ్చు, కానీ ప్రయత్నం పాజిటివ్గా వాడు ఏం చేయడు. మీ ఇద్దరికీ పడకపోతే అది ఊరంతా చెప్పొస్తాడు. ఇప్పుడు ఇంకొకరు ఇంట్లో గొడవలు మీ ఇంట్లో చెప్తున్నాడు అనుకోండి, ఒకడు వచ్చి మీకు అది తేలి సాగినట్టు ఉంటుంది. తర్వాత మీ ఇంట్లో గొడవలు కూడా ఇంకోటికి చెప్తాడని సంగతి మీకు తెలియటం లేదు. ఇప్పుడు మన సాధన ఎలా చేయాలంటే అమెరికా ప్రెసిడెంట్లో చేయాలి. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఏమంటాడంటే, మమ్మల్ని ఎవడైతే పుణ్యం చేశాడో ఆ పుణ్యం చేయడానికి ఎవడైతే కారణమో వాడి మీద కక్ష పుంచుకున్న వరకు నువ్వు విశ్రాంతి తీసుకో. ఐ విల్ నాట్ టేక్ రెస్ట్, నువ్వు విశ్రాంతి తీసుకో. అంటే మనం కూడా అంత తీక్షణంగా అంత వేగంగా సాధన అంత వేగంగా చెయ్యాలి. తెలివైన వాడికి తెలివి తక్కువ వాడికి తేడా ఏంటంటే, తెలివైన వాడు ఎవరైనా ఒక మనిషి బాధపడేటప్పుడు ఏ కారణం వల్ల మనిషి బాధపడుతున్నాడో చూసుకుని ఆ కారణం నీళ్ళకి రాకుండా చూసుకుంటాడు. తెలివి తక్కువ వాడికి ఆడి బాధ వీడికి వస్తేనే కానీ ఆ బాధ వీడికి తెలియదు అసలు. మరి భగవద్గీతలో మాట ఇంకోసారి చెప్తున్నాను, మీకు అర్థం అవటం కష్టం వచ్చిన మాట. నువ్వు ఏమీ చేయలేదని అనుభవం నీకు వచ్చే వరకు నీకు జ్ఞానం కలగదు. పరమేశ్వరుడు చెప్పిన మాట, భగవంతుడు చెప్పిన మాట, ఒక ఋషి చెప్పిన మాట కాదు, ఒక జ్ఞానం స్వయంగా దేవుడు చెప్పిన మాట. మనం ఏదో చేశారనుకుంటున్నాం కదా, ఇంకా మనకు జ్ఞానం ఎలా వస్తుంది? నేను ఏమీ చేయలేదని అనుభవం రావాలి. అది ఇంకా నోటితోటి చెప్పడం కాదు, అనుభవం రావాలి వాడికి ప్రాక్టికల్గా. వాడికి జ్ఞానం కలుగుతున్నది కడసారి జన్మ. భగవంతుడు చెప్పాడు గీతలో, అర్జున నువ్వు నేను జరిగిన నీకు నాకు జరిగిన సంభాషణని ఎవరైతే అర్థం చేసుకుని ఇతరులకు అర్థం ఇలా చెప్తారో వాళ్ళంటే నాకు అత్యంత ప్రీతి. హీ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అర్జునుడితోటి ఎవరైతే నీకు నాకు జరిగిన సంభాషణ అర్థం చేసుకుని వాడు అర్థం చేసుకుంటే సరిపోదు, ఇతరులకు అర్థం ఇలా చెప్తాడో వాడిని నా హృదయానికి సన్నిహితుడు, నాకు అంతే వాష్. వాడు నాకు అత్యంత సన్నిహితుడు, నా హృదయానికి అత్యంత ప్రేమ పాత్రుడు. ఈ సృష్టిలోని ఈ సృష్టిలో నాకు ఎవడు ఇష్టం అంటే ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇది వెరీ నీరెస్ట్ అండ్ డీరెస్ట్. మీకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మనకి మంచి జన్మలు వస్తాయి. అవకాశం భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటే మంచి జన్మలు వస్తాయి. అంటే రాబోయే జన్మకి ఎవరో నీ మేనత్వాన్ని అత్తగారి కారణం కాదు, మీరే కారణం అన్న సంగతి నీకు అర్థం చేసుకోవాలన్నారు. మానవుడు వాడు చేసిన కర్మను బట్టి వాడికి ఆ జన్మ సిద్ధమైంది. ప్రస్తుతం మీరు ఈ జన్మలో ఉన్నారంటే ఈ జన్మలోకి మీ పూర్వకర్మ ఈ జన్మలోకి మిమ్మల్ని ఎలా తీసుకొచ్చింది, అంతేకాదు మీ చుట్టాలు కాదు మీ కర్మ ఎలా తీసుకొచ్చు, ఎవరి మీద నేపాలే ఇక్కడ. అంటే జాగ్రత్తగా ఉంటూ ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటూ మాటల్లో ఎక్కువ మాట్లాడితే అవసరం లేని మాటలు మాట్లాడితే పేచీలు వస్తాయి. అంటే పేచీ మాటలు మాట్లాడకండి, చాడీలు చెప్పకండి. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పకండి, చాడీలు చెప్పకండి. అంటే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ అలా చెప్తుంటే కృష్ణుడు దానికి గీతలు ఏమన్నా అంటే రాక్షస గుణము అన్నాడు. ఆంజనేయ స్వామి రావణాసురుడు మాట్లాడుతూ అంటాడు, ఒక సామ్రాజ్యానికి అధిపతి లంకారాజ్యానికి అంటే నువ్వే అధిపతి, నీకు సైన్యం అన్న సైన్యం కాకుండా నువ్వు స్వయంగా బలం ఉంటాడు, అయినా నీ దగ్గర నేను తల ఉంచనే సత్పురుషుడి దగ్గర తల ఉంచుతాను, సజ్జనుడి దగ్గర తల ఉంచుతాను. ఎవడు ఆంజనేయ స్వామి ఓవాచ మారుతి చెప్పిన మాట్లాడు, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల మిమ్మల్ని ఎవరైనా బాగా మెచ్చుకున్నారనుకోండి, పలానా వారు నన్ను ఎలా మెచ్చుకున్నారో మీరు ఇంకో చోట అనకండి. అలా అంటే మళ్ళీ మీకు అజ్ఞానం పెరుగుతుంది, మళ్ళీ ఒక వాసన కింద పడిపోతుంది. మర్చిపోండి, ఎవరికి ఏం లేదు, ఈ ఫర్గెట్ అండ్ ఫర్గెట్. మీరు మర్చిపోతే ఏం లేదు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమునుచు స్మరించు వారల ఆకము నిర్మూలింటు అరుణాచల నీవు నేను అనగ నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటే ఈ రెండు కాపాడుకోండి, లౌకి శాంతి రెండు జనగం. ఈ రెండు కాపాడుకుంటే మీకు సద్గుణాలు వస్తాయి, మంచి గుణాలు వస్తాయి, జ్ఞానం కూడా వచ్చేస్తుంది. గుణాలతో పాటు మంచి గుణాలతో పాటు జ్ఞానం కూడా వచ్చేస్తుంది. ఏం కాపాడుకోవాలి, శాంతి ఒకటి వినయం ఒకటి, రెండు కాపాడుకోవాలి. మీరు డబ్బు మీ ఇంట్లో డబ్బులు మీరు ఎలా కాపాడుకుంటున్నారో మీ శాంతిని వినయాన్ని కూడా అలా కాపాడుకోవాలి. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. ये वस्तु ऐसे, ये भगवंत ऐसे, मन अंदर के आधार में ना उन्हें वाण मर्ची पोतना, अंते मन कृतज्ञ चले। ये वस्तु ऐसे मन अंदर के आधार में ना उन्हें, ये वस्तु ऐसे मन अंदर के अधिष्ठान में उन्हें, ये वस्तु ऐसे मन वर्ण लो निरकड़ का उन्हें, निर्मल का उन्हें, ये वस्तु ने स्मरण के पोटों वाले मन के शांति कर गुतन दो ज्ञान अंकल गुतन दो वस्तु ने मन मर्ची पोतन अंडे कोचक दिल के अलावा उन तुम मन के चली चंद ओम नमो नारायणाय नारायण 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 भगवान तेरी मुझे शांति गुतान के सिद्धिं दाना उन्हें डकाने यंत्रमंत्र यंत्रवार पे मेरी बरिंस कल रंग सोचते ना लो అందుకని తెలియదు నీకు మీరంటే ఇష్టమే దేవుడు అందరు దేవుడికి మీరు అందరన్నా ఇష్టమే కానీ ఇస్తాడు యువతానికి రెడీగా ఉన్నాడు కానీ ఎంతవరకు భరించగలరు చీర ఇస్తే అని చూస్తున్నాడు అంతకంటే ఉండదు ఆ యోగ్యతను మీరు పట్టించుకోండి అర్హతను మీరు పట్టించుకోండి ఆ యోగ్యతను సంపాదించుకోండి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय शिवाय ओम नमः शिवाय ओम नमो भगवते रुद्राय ओम नमः शिवाय 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 ओम नमः शिवाय